ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ ವಾಸುದೇವ ವಾಸುದೇವ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ 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 రాబోయే ప్రవచనాలు ఈ నెల 19వ తణుకు కళ్యాణ తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల 19వ తేదీ అక్కడ కార్తీక మాసం భోజనాలు ఉన్నాయి, భక్తులందరూ రావచ్చు అని చెప్పారు. కార్తీక మాసం భోజనాలు 10:00 మధ్యలో ఉంటాయి. నిన్న కమిటీ వారు చెప్పారు, నేను వచ్చా భక్తులను ఆహ్వానించడం. 10:00 మధ్యలోనే కార్తీక మాసం భోజనాలు ఉంటాయి తణుకులో. 3వ తేదీని 3 గంటలకి ప్రవచనం, 3 గంటలకి ప్రవచనం ఈ నెల 19వ తేదీన. 20వ తేదీ జ్ఞానానంద స్వామి గొర్రెమూడి జ్ఞానానంద స్వామి వారి ఆశ్రమ ప్రాంగణంలో, అది వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ ఆశ్రమం అది ఉంది, వారి ఆశ్రమ ప్రాంగణంలో 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 20వ తేదీ. మళ్ళీ జూలపాలెం 28వ తేదీ జూలపాలెం సమీపంలోకి వస్తున్నాం. 28వ తేదీ కేవీకి రాజు గారు బర్త్డే. శరీరం ఉండగా జన్మదినోత్సవం అంటారు, శరీరం లేకపోతే జయంతి అంటారు. శరీరం ఉండగా జయంతి అనకూడదు, జన్మదినోత్సవం అనాలి. శరీరం పోయిన తర్వాత జన్మదినోత్సవం అనకూడదు, జయంతి అనాలి. జయంతికి జన్మదినోత్సవానికి అది డిఫరెన్స్. అయితే కేవీకి రాజు గారి శరీరం ఇప్పుడు లేదు కాబట్టి జయంతి అనాలి. అది ఈ నెల 28వ తేదీ. ఈ నెల 28వ తేదీ ఈ పక్కనే సమీపంలో ఉన్నటువంటి పాతాళ మేరకు గ్రామంలో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు. భక్తులైన మీకందరికీ తర్వాత డిసెంబర్ నెల 12వ తేదీ జిన్నూరు రమణక్షేత్రంలో, అరుణాచలం తిరిగి వచ్చిన తర్వాత డిసెంబర్ నెల 12వ తేదీ జిన్నూరు రమణక్షేత్రంలో, డిసెంబర్ నెల 17వ తేదీ కాకినాడలో. డిసెంబర్ నెల 10 కాకినాడ మీరు అంత దూరం రావద్దు, వారికి సమాచారం తెలియపరుస్తున్నాం. డిసెంబర్ నెల 17వ తేదీ కాకినాడలో భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచటమైనది. ఈ కార్తీక మాసం సోమవారం ఈ సభకు అధ్యక్షులు చిన్నసూరమ్మ గారు. అంటే వారి శరీరం లేకపోయినా అదృశ్యంగా ఉండి ఈ సభకు అధ్యక్షులుగా చిన్నసూరమ్మ గారే ఉంటారు. అది వారి ఈ కార్తీక మాసంలో వారు ఏర్పరిచిన సాంప్రదాయాన్ని అనుసరించి ప్రభుత్వం చేసిన చట్టాలకంటే కూడా మనం సాంప్రదాయాలు పోషించుకుంటా అంటే చట్టాలతోటి పని లేదు. లా మేకర్సే లా బ్రేకర్స్, ఆ గొడవలోకి మనం వెళ్ళొద్దు. చట్టాలు ముఖ్యం కాదు, రాజ్యాంగం కూడా ముఖ్యం కదా. అలా మన సాంప్రదాయాలు పోషించుకుంటూ వెళ్ళిపోతే సమాజం కూల్గా ఉంటుంది, మన మనస్సు కూడా కూల్గా ఉంటుంది. అలా చిన్నసూరమ్మ గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని వారి అబ్బాయి రామకృష్ణ గారు, వారి కోళ్ళ అమ్మాజీ 10 సంవత్సరం కూడా కార్తీక మాసంలో మనకు అనుసంధానంగా ఉంటుంది. అంటే ఈ జ్ఞానయజ్ఞంలో వెంకటరామరావు గారికి మార్కులు ఎక్కువ వస్తాయి. ఆయన అనుసంధానంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే వారికి భక్తులైనటువంటి సభను ఈ సభను జయప్రదం చేయటానికి వచ్చేటువంటి పెద్దలైనటువంటి మీకు, ఈ కార్యకర్తలకి, రామకృష్ణ గారికి, అమ్మాజీ గారికి, తర్వాత మన వెంకటరామరాజు గారికి, అందరికీ సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి నా నమస్సులు తెలియపరచుకుంటున్నాను. వారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరచుకుని వారి ఆశీస్సులు, భగవంతుల యొక్క ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాను. భగవంతుడు మనకున్న సంపదను చూడడు, అనుకుంటాం సంపదను చూస్తున్నాడే. మరి మనకి ఇంటికాడ ఎంత డబ్బు ఉందనుకోండి, లోకం చూస్తుంది, కుటుంబం చూస్తుంది, లోకం చూస్తుంది, ఎంత డబ్బు ఉంది. ఆ డబ్బును లోకం చూస్తుంది, మీ కుటుంబ సభ్యులు చూస్తారు, కానీ భగవంతుడు చూడ్డు. మీకు ఏదైనా సమాజంలో గౌరవం ఉందనుకోండి, అనుకోండి, గౌరవం మీకున్న గౌరవం సమాజం చూస్తుంది, లోకం చూస్తుంది, భగవంతుడు చూడ్డు. ఈ డబ్బు ఒకటి, ఈ గౌరవాలు, ఈ గొప్పలు, కీర్తులు భగవంతుడి దృష్టిలో చాలా చిన్న విషయాలు, అల్ప విషయాలు. కానీ మనకి ఏదైతే గొప్ప గొప్ప అనుకుంటున్నామో, మన చదువులు గొప్ప అనుకుంటాం, మనకున్న చదువులు. కానీ ప్రహ్లాదుడు చెప్పింది మర్చిపోయి, చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చావు లే, నీ చదువు చదువు వల్ల. అది చదువు అంటే, చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చావు లే, నీ చదువు చదువు వల్ల. అది ప్రహ్లాదుడు చెప్పిన చదువు అది. అంటే మనం ఏదైతే మన దృష్టిలో ఏదైతే గొప్ప, ఈ సమాజంలో ఏదో గౌరవాలు సంపాదించడం, మనం ఏదో కొంచెం చదువు సంపాదించుకోవటం, లేకపోతే కొంచెం 4 పైసలు సంపాదించుకోవటం, మీకు నాకు సమాజానికి ప్రపంచానికి చాలా గొప్పగా ఉంటాయి. అలా భగవంతుడి కళ్ళకి కనపడదు. మనం ఏదైతే గొప్ప అనుకుంటున్నామో ఆయన దృష్టి కనపడవు, అసలు ఆయన అకౌంట్లో ఏమి ఉండవు. కానీ ఇక్కడే మనం పొరపాటు పడుతున్నాం. అయితే ఆయన ఏం చూస్తాడు, మన ప్రవర్తన ఎలా ఉంది. మనకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, అవన్నీ సెకండరీ. ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ, ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. మనకి అన్ని సెకండరీ. మీకు చదువు ఉండొచ్చు, చదువు ఉండకపోవచ్చు, అన్ని సెకండరీ. మీకు సమాజంలో ఊరేగింపులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అని రెండో పక్షం. కానీ భగవంతుడు ఏం చూస్తాడంటే, నా జీవిత విధానం ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, లైఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది. తర్వాత నాకు భగవంతుని తెలుసుకోవాలని ముముక్షత్వం, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆ సోర్సులోకి వెళ్ళటానికి వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేదా. అంత స్వప్నమే, శరీరం స్వప్నం, చావు స్వప్నం, ప్రపంచం స్వప్నం, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డ్రీమ్. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. అందుచేత మన భగవంతుని మనం చూసేది మనలోనే వివేకం. విడదీ సత్యాన్ని అసత్యాన్ని, నిత్యాన్ని అనిత్యాన్ని, ఇది వివేకం, ఇది వివేకం కాదు, ఇది మనం చేయదగిన పని, ఇది మనం చేయకూడని పని. ఆ విభజన మన బ్రెయిన్లో ఎంత ఉంది, ఆ డిస్క్రిమినేషన్ మన బ్రెయిన్లో ఎంత ఉంది, మన మెదడులో అది చూసుకుంటాడు భగవంతుడు. మన శరీరం చనిపోయినప్పుడు ఈ ముక్కుడు గాలి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని బట్టే మనకు మార్కులు వేస్తాడు, దాన్ని బట్టే మనకు పునర్జన్మలు వేస్తాడు. మీకు ఏమన్నా 4 రూపాయలు ఉంటే మీ వారసులు తింటారు, ఏదో 11వ రోజు బాగా చేస్తారు, అక్కడితో మీ యాత్ర ముగ్యం. కానీ భగవంతుడు అయ్యి కాదు చూసి ఎక్స్టర్నల్, అసలు భగవంతుడు చూడు. ఎక్స్టర్నల్ మనం అందరం ఎక్స్టర్నల్కి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఇంటర్నల్కి, ఎక్స్టర్నల్ గొప్పగా ఉన్నా లేదని చూసుకుంటాం, కానీ ఇంటర్నల్ ఒకళ్ళు కుడిపోతున్నామని మనకు తెలియదు. మనకు చాలా డబ్బు ఉందనుకోండి, ఉదాహరణకి చాలా చదువు ఉందనుకోండి, లోపల కుళ్ళిపోతున్నాం అనుకుని ఏం ప్రయోజనం లేదు. కొన్ని కొన్ని మామిడి పళ్ళు అలాగే ఉంటాయి బజార్లో, చూడటానికి చాలా బాగుంటాయి, ఇంటికి తెచ్చి తిందామని చూస్తే టెంక్ అంతా కుళ్ళిపోతుంది, రసం బాగుండదు. బజార్లో కొనుక్కున్నప్పుడు మామిడి పండు చాలా బాగుంటుంది. కొన్ని జీవితాలు అంతే. అంటే భగవంతుడు చూసి ఏంటంటే, మనం ఎక్స్టర్నల్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, అందరూ మన మంచివాళ్ళు అని చెప్పుకుంటున్నారా లేదా, అదే పిచ్చుతనం. నేను అందరూ గొప్పగా చెప్పుకోవాలి, మంచితనంగా చెప్పుకోవాలనుకుంటే అది ఒక మ్యాడ్నెస్. మీకు మీకు సమాజం కాదు మోక్షం ఇచ్చేది, అంతర్యామగా ఉన్నటువంటి ఈశ్వరుడు భగవంతుడు మీకు నారాయణుడు మోక్షం ఇచ్చేది. అంటే వాడు ఏం చూస్తాడంటే, నీ వివేకం ఎంతవరకు ఉంది, నీ లైఫ్ బిహేవియర్ ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది. తర్వాత నీకు ఈ డూస్ డోంట్స్, మనం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, అవి విభజన నీకు తెలుస్తుందా లేదా. వచ్చిన పని ఏంటి, సృష్టిలోకి మనం వచ్చిన పని ఏంటి అని, ఏ పని మీద మనం ఇక్కడికి వచ్చాం, ఆ పని అప్పుడే మనం వెంటనే దాన్ని సాధించలేకపోవచ్చు. అటు అభిముఖంగా, అటు అనుకూలంగా ప్రయాణం చేస్తున్నామా లేదా. అసలు భీమవరం వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో భీమవరం వెళ్ళకపోవచ్చు. అలా మనం భీమవరం వెళ్ళి మార్గంలో ఉన్నా, అది కరెక్ట్ పాత్ అవునా కదా, ఇదిటే రైట్ పాత్, ఇదిటే కరెక్ట్ పాత్, ఇదిటే లైట్ పాత్, అలా అది కరెక్ట్ పాత్ అవునో చూసుకుందాం. అలా జర్నీ కరెక్ట్గా ఉందో చూసుకుంటే డెస్టినేషన్ దాని అంతా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఆక్వీడ్ రోడ్డు పట్టుకుని భీమవరం రాలేదనుకుంటే అలాగా, అలా జర్నీ మనం వెళ్ళి పాత్ కరెక్ట్గా ఉంటే డెస్టినేషన్ గురించి ఆలోచించక్కర్లేదు. అంటే సక్సెస్, మన పాత్ బాగుంటే సక్సెస్ అయిపోతాం. అంటే మన జర్నీ సరిగ్గా ఉందో చూసుకుంటే డెస్టినేషన్ ముఖ్యం కాదు, మన ప్రయాణం సరిగ్గా ఉందో చూసుకుంటే డెస్టినేషన్ దాని అంతా దానికే వెళ్ళిపోతాం. కరెక్ట్ ట్రైన్ సరైన ట్రైన్ పట్టుకున్నాం అనుకోండి కాశీ వెళ్ళిపోతాం. అలాగని కలకత్తా సో హాట్ వాటర్కు వెళ్ళవాడు. ఒకవేళ ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఆఫ్ చేయాలంటే ముందు ఇన్ఫార్మ్ చేసి ఆఫ్ చేస్తారు. నేను కత్తార్లో వారం, కువైట్లో వారం రోజులున్నాను, అక్కడ 10 రోజులున్నాను కత్తార్లో, ఒక క్షణం కూడా ఎక్కడ కరెంట్ ఫెయిల్యూర్ లేదు. అక్కడ టాయిలెట్స్ మన బెడ్రూముల కంటే బాగున్నాయి. అక్కడ టాయిలెట్స్, నేను షాపింగ్ సెంటర్లో టాయిలెట్ చూశాను, మన బెడ్రూమ్స్ కంటే అక్కడ టాయిలెట్స్ బాగున్నాయి. అంటే శుభ్రత, అసలు వెస్ట్రన్ స్టైల్, వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ వాళ్ళు ఎక్కువ వెస్ట్రన్ స్టైల్ ఆ పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి మనం, వాళ్ళు ఎక్కువ నిరాకారాన్ని ఆరాధిస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోరు, వాళ్ళ మహమ్మద్ ఫోటో పెట్టుకోరు, అల్లా ఫోటో పెట్టుకోరు, తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెట్టుకోరు. అంటే భగవంతుడు చెప్పిన మాటే వాళ్ళకి ప్రమాణం. ఆ ఖురాన్ చదువుకుంటారు, మనం భగవద్గీత ఎలా చదువుకుంటాము వాళ్ళు ఖురాన్ అలా చదువుకుంటారు. ఆ మాటే ప్రమాణం వాళ్ళకి. ఇంకా రూపం నామరూపాలతో ప్రమాణం. ఎవరీ నేమ్ అండ్ ఫార్మ్ ఇస్ ది కాజ్ ఆఫ్ ట్రబుల్. అంటే ప్రతి రూపం ప్రతి నామం నీకు చివరికి దుఃఖం తీసుకొస్తుందని ముస్లిం చెప్పేది. ఎవరి నేమ్ అండ్ ఫారం ఇస్ ది కాజ్ ఆఫ్ ట్రబుల్. చివరికి నామరూపాలు నీకు మిగిలిచే ఏంటంటే దుఃఖం మిగిలిస్తాయి. వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెట్టుకోరు, ఎవరి ఫోటోలు పెట్టుకోరు. అలాగని అగౌరవం కాదు, అగౌరవమే కాదు. అంటే భగవంతుడు మహమ్మద్ పటం పెట్టుకోరు, అల్లా పటం పెట్టుకోరుకే మన రికార్డ్ ఉంటుంది వాళ్ళకి. ఆ మాటే ప్రమాణం. ఆ మాటను మనం అనుసరిస్తున్నాం లేదా, మాటను మనం గౌరవిస్తున్నాం లేదా. భగవంతుని నేను గౌరవిస్తున్నానని భగవంతుని మాటకు విలువ లేకపోతే ఏం గౌరవం? అది అల్లా చూడ్డా? అల్లా అంటే అమ్మా, ఇక్కడ అల్లాను మనం మోసం చేయగలవా? అల్లా మనకంటే తెలియగలవాడు, మనకంటే బుద్ధిమంతుడు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అల్లా అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని ఎప్పుడు ఏది జరుగుతుందో అల్లాకి తెలియకుండా జరిగేదంటే ఏమి లేదు. అంచేది వాళ్ళకి ఆ నిరాకారాన్ని, నిర్గుణాన్ని ఎక్కువ ఆరాధిస్తారు. అంటే ప్రతి రూపం ప్రతి నామం కూడా చివరికి దుఃఖం మిగులుస్తుంది మనిషికి అని వాళ్ళ పద్ధతి. ఎవరి నేమ్ అండ్ ఫారం ఇస్ ది కాజ్ ఆఫ్ ట్రబుల్. అది మీకు రూపారా. తల్లిదండ్రులనే తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెట్టుకోరు వాళ్ళు. దేవుడి ఫోటోలు ఎదురైంది, తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెట్టుకోరు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో చెప్పుకుంటున్నాం, మధ్యలో కరెంట్ ఆగిపోయింది, సడన్ గా కువైట్ కత్తారు, మళ్ళీ ముస్లింస్ మళ్ళీ అని జ్ఞాపకం అవుతుంది. ఎక్స్టర్నల్ విషయాలకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఇంటర్నల్ విషయాలు మనం పట్టించుకోవటం లేదు. లోపల విషయం ఏం జరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది లోపల, అది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఊరికే సాధన కూడా బండతనంగా చేస్తే వచ్చేది, ఆ డిస్క్రిమినేషన్ ఉండాలి. డూసు డోంట్స్, డూసు డోంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది చాలా తరపు సాధ్యమైనంత వరకు, మనకి చేతనైనంత వరకు డూసు డోంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే భగవంతుడు నిర్ణయిస్తాడు భగవద్గీతలో, ఇది చేయకూడదు పని, ఇది చేయదగిన పని, వాడు నిర్ణయం చెప్పాడు. జాగ్రత్తగా మనకు అది డిక్షనరీ లాంటిది, ఒక గైడ్. మన ఆధ్యాత్మికంగా మన స్పిరిచువల్ లైఫ్కి భగవద్గీత ఒక గైడ్ లాంటిది. ఆ గైడ్ని పెట్టుకుని మన జాగ్రత్తగా వెళ్ళిపోతే అది అది సరిపోతుంది. అంచేత మనం అవివేకం పెంచుకుంటూ ఉండాలి. తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే, మన ఆధ్యాత్మికంగా మన ప్రగతి పురోగతి లేకపోవడానికి కారణం ఏంటంటే రాగద్వేషాలు. జనరల్గా కామన్గా కొండలో నీళ్లు పోస్తాంట, కొండకు పెద్ద పెద్ద చిల్లులు ఉంటే ఆ చిల్లులు అంటే నీళ్ళు ఎలా వెళ్ళిపోతాయో, మన సాధన సక్సెస్ అవ్వకపోవడానికి కారణం రాగద్వేషాలకు కారణం. అంటే మీరు ఏదో సభ చేశారు, నాకేదో సన్మాన పత్రం చదివిస్తారనుకోండి అనుకుంటారు, నా మనసుకి తీయగా ఉంటుంది. అలా ఆ సన్మాన పత్రానికి నేను డిజర్వింగ్ అవునా కాదో నేను చూసుకోను, అది నా ప్లెజర్ తీసుకుంటాను. మీరు ఏదో 4 మంచి మాటల గురించి నా గురించి చెప్పారనుకోండి, నా మనసు ఏం చేస్తుంది, ఆ మాటల నుంచి ప్లెజర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే లోపలికి ప్లెజర్ తీసుకుంటుందో నాకు తెలియకుండా మీ మీద ఇష్టం వచ్చేస్తుంది, అది ఎలా రాగం కింద మారుతుంది. ఎలా మారుతుంది? రాగం మారుతుంది. అన్నిటికంటే ఓ దేశం, ఒక సామ్రాజ్యాన్నైనా మనం సంపాదించవచ్చు, కానీ అహంకారం తొలగించుకోవడం చాలా కష్టం. వందలాది కోట్లు సంపాదించవచ్చు, కానీ ఒక అహంకారాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. బాహ్యమైన రాక్షసుని జయించడం కష్టం, కానీ దేహాభిమానం అనే రాక్షసులోంచి బయటికి రావటం చాలా కష్టం. పెద్ద రాక్షసు ఎవరంటే మన దేహం మీద మనకున్న అభిమానమే పెద్ద రాక్షసు. మన స్ట్రగుల్కి అది కారణం, మన అశాంతికి మనకు అది కారణం, మన పునర్జన్మలకు అది కారణం, మన సారోకి అది కారణం ఈ పెద్ద రాక్షసి. బయట ఉన్న రాక్షసుల కంటే నా దేహం మీద నాకున్న అభిమానమే అది పెద్ద రాక్షసి. ఆ రాక్షసిని జయించి బయటకు రావటం అది స్వప్రయత్నం ఉండాలి, కాల పరిపక్వం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర కటాక్షం ఉండాలి. ఇన్ని కలిసి వస్తే నేను కానీ అది జయించలేను, దేహాభిమానం జయించలేను. తర్వాత ఇప్పుడు ఎవరో మనల్ని విమర్శిస్తారనుకోండి, మనల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, విమర్శిస్తే ఏమవుతుంది, మైండ్కి పెయిన్ వస్తుంది. మైండ్కి ఏమొస్తుంది మనకి, మైండ్కి పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ద్వేషం పడుతుంది వెంటనే. ఇది బాగా అర్థం చేసుకోండి. రాగం అంటే ఏంటి, ద్వేషం ఎలా ప్రారంభమవుతున్నాయి మనలో. ఎవరైనా మన స్తోత్రం చేస్తే ఏమొస్తుంది అక్కడ, అక్కడ ఏమో మనకు ఒక విధంగా ఇష్టం ఏర్పడుతుంది. అది ఇష్టమే రాగం కింద వచ్చేది. లోపల ఒక పోస్ట్ మాస్టర్ ఉత్తరం మీద ముద్ర వచ్చినట్టు మన మైండ్ అది ముద్ర కింద పడిపోతుంది. తర్వాత ద్వేషం ఎలా వస్తుంది, మీరు ఏదైనా విమర్శిస్తూ ఉంటారు అనుకోండి, మీరు ఏదైనా విమర్శిస్తారు కానీ, ఎవరు చార్లెస్ డికెన్స్ కావడం అన్నాడు, చార్లెస్ డికెన్స్ అని అతను ఒక ఇంగ్లీష్ రచయిత, అతను చెప్పాడు, మీరు ఇతరుల జీవితాలంక మీరు ఎలా చూస్తూ ఉంటారో ఇతరులు కూడా మీ జీవితాలంక అలా చూస్తూ ఉంటారు. ఒక చేతితోటే మీరు ఇతరులను చూపించవచ్చు, పాయింట్ అవుట్ చేయొచ్చు. వాళ్ళు ఐదు ఫింగర్స్ తోటి మీ జీవితాన్ని పాయింట్ అవుట్ చేస్తారు. ఇతరు చాలా డికెన్స్ అన్నాడు, ఇతరుల జీవితాలంతా మేము చూస్తున్నాం, ఇతరులను విమర్శిస్తున్నాం, ఇతరుల జీవితాలను మేము చూస్తున్నాం అని మీరు ఎలా అనుకుంటున్నారో ఇతరులు కూడా మీ జీవితాలను చూస్తున్నారని మీరు మర్చిపోద్దని డికెన్స్. ఇలా రామోజీరావు వచ్చిన స్టవ్ లేదే రోజు ఈనాడు పేపర్లో ఆడ కుంభకోణాలు బయట పెట్టేస్తాం, ఈడు కుంభకోణాలు బయట పెట్టేస్తాం. ఈరోజు ఈనాడు పేపర్లో రోజు అది వేస్తున్నాడు. అయితే మా కుంభకోణాలు నువ్వు బయట పెడుతున్నావు, బాగానుంది, నీ కుంభకోణాలు మేము బయట పెడుతున్నాం. అది అలాగొస్తే రియాక్షన్, ఎప్పుడైతే యాక్షన్ ఉందో రియాక్షన్ వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే అక్కడ యాక్షన్ ఉందో రియాక్షన్ వచ్చేస్తుంది. అది రోజు నువ్వు రా చేతిలో పేపర్ ఉంది నీకు, అందరు కుంభకోణాలు బయట పెట్టేస్తున్నాను అంటున్నావు, సరే నీ కుంభకోణాలు మేము బయట పెడుతున్నావు. నువ్వేమో నువ్వు ఇతరుల విషయాలు చెప్పేటప్పుడు అది కుంభకోణం అంటున్నావు, నీ విషయం మేము చెప్పేటప్పుడు కుట్ర అంటున్నావు అనమాట. నీ ఇతరుల విషయాలు నువ్వు బయట పెట్టినప్పుడు అది కుంభకోణం అంటున్నావు, నీ విషయం నేను చెప్పేటప్పుడు నువ్వు అది కుట్ర అంటున్నావు, ఇట్స్ కాన్స్పిరసీ అంటున్నావు. నువ్వు అది కాన్స్పిరసీ కాదు, నువ్వు చేసిన పని మేమే చేస్తున్నావు. అవి ఇవన్నీ వద్దు మనకి. ఇక్కడ ఎందుకంటే డికెన్స్ చెప్పాడు ఈ మాట, చార్లెస్ డికెన్స్. ఇది ఊరికే తాత్కాలికంగా ఉదాహరణకు చెప్పాను. అప్పుడు డికెన్స్ ఏం చెప్పానంటే, ఇతరుల జీవితాలు పట్టి నేను చూస్తున్నాను, అందరి జీవితాలు అంక నేను చూస్తున్నాను అనుకున్నప్పుడు ఇతరులు కూడా నీ జీవితం అంక కొన్ని వేలాది మంది నీ జీవితం అంక చూస్తున్నారని మిస్ మర్చిపోద్దు అంట డికెన్స్. మంచి ఇక్కడ లైక్స్ డిజ్లైక్స్. ఇప్పుడు మనం ఇది కదా ఇక్కడ చెప్పుకుంటా, లైక్స్ రాగద్వేషాలు, ఇష్టాలు అయిష్టాలు. ఈ ఇష్టాలు అయి ఇష్టాలు మనం ఎంత తగ్గించుకోకపోతే ఎంత సాధ్యమైన ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, ఎంతవరకు మనం తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకోగలిగితేనే మనస్సు అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. ఇది రాగది మన ఏమిటండి, మన మనసు మా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తాను అంటారు. కారణం చాలా మటుకు రాగద్వేషాల కారణం. మన మనస్సు ఎక్కడికి వెళ్ళినా బయటకు రావడానికి రాగద్వేషాల కారణం. గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరి ఇంటికి వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా ఏమున్నాయి ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించన్నాడు బుద్ధుడు. ఎవరి ఇంటికి వెళ్ళి చూసినా, నలుగురు అక్క చెల్లెలు ఉంటే నలుగురికి అక్కడ రాజకీయం ఉంటుంది, నలుగురు అన్నదమ్ములు ఉంటే అక్కడ రాజకీయం ఉంటుంది. నీకు అర్థమవుతుందా, ఎవరి ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరి ఇంటికి వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో చూడటానికి రాగద్వేషాలు తప్పించన్నాడు బుద్ధుడు. ఇది కరెక్ట్. అది ఏముంది నువ్వు చూడటానికి, ఎవరింటికి వెళ్ళి చూసినా చూసి ఏమి లేదు, నువ్వు లోపల ఉంది చూసుకోవాల్సినంత. నువ్వు లోపల ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది రాగద్వేషాలు తప్పించి అవి జాగ్రత్తగా తగ్గించుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అహంకారం అహంకారం అంటే మనకు అర్థమాలి కదా అసలు అహంకారం. ఇది ఏం చేస్తుందంటే ఈ అహంకారం ప్రమాదం ఎక్కడ, మనుషులు బయట ఉంటారు, వస్తువులు బంగారం వెండి ఎక్కడ ఉంటాయి, బయట ఉంటాయి, మన కొంపలు ఎక్కడ ఉంటాయి, బయట ఉంటాయి, మన పొరలు ఎక్కడ ఉంటాయి, బయట ఉంటాయి, అహంకారం ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, ఇవన్నీ బయట ఉంటాయి, ఇది లోపల అన్నింటినీ పట్టుకుంటుంది, దాన్ని విడిచిపెట్టలేం మనం. ప్రమాదం ఇక్కడ వస్తుంది మనకి, మన కొంపలన్నీ బయట ఉంటాయి, మన చుట్టాలు బయట ఉంటారు, మన ఈరోజులు బయట ఉంటారు, మన స్నేహితులు బయట ఉంటారు, మన పొలాలు బయట ఉంటాయి, మన బ్యాంకులో డబ్బు బయట ఉంటుంది, అందరూ బయటే ఉండేది. అందుకే మనం చచ్చిపోయినప్పుడు ఎవడో రాడు, కూడా రాడు, ఎవడొస్తాడు, అన్నీ మనకు బయట ఉన్న వాళ్ళకి అందరూ. కానీ అహంకారం ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, ఈ రూపాలను పట్టుకుంటుంది, నామాలను పట్టుకుంటుంది, మీ అకౌంట్ని పట్టుకుంటుంది, మీ ఆస్తిని పట్టుకుంటుంది. పట్టుకుని అలా ఉండిపోతే పర్వాలేదు, నెమ్మదిగా మీకు తెలియకుండా అలా ఏనుగులాగా బలిసిపోయిన ఏనుగులాగా అలా పెరిగిపోతూ ఉంటుంది. మీకు తెలియదు అయ్యా, ఇగో నాకు ఇంత పొలం ఉందని వచ్చే మనసులో అనుకుంటాను కదా, దానివల్ల స్లోగా దేహాభిమానం పెరిగిపోతూ ఉంటుంది. అనుకుంటే చాలు, అనుకుంటే పట్టుకుంటుంది కదా, మనం అనుకుంటాం కదా, నాకు ఇంత సంపద ఉంది, నాకు ఇంత ఇది ఉంది, లేకపోతే నాకు సమాజంలో గౌరవం ఉంది, ఐఎమ్ సో అండ్ సో, నేను ఎమ్మెల్యే చేస్తున్నాను, మినిస్టర్ని చేస్తున్నాను, లేదు ఐఎమ్ సో అండ్ సో, ఏదో అనుకుంటాం కదా. ఇలా అనుకోవటంలోనే ఈగో పెరిగి, ఎవరు అనుకుంటున్నారు, నీలో ఉన్న చైతన్యం అనుకోవటం లేదు, నీలో ఉన్న బ్రహ్మం అనుకోవటం లేదు, నీలో ఈ హృదయంలో ఒక పుట్టుకతోటి చావుతోటి సంబంధంలోని ఒక సత్పదార్థం ఉంది, అదేం అనుకోదు. అనుకుంటే జీవుడు, అనుకోకపోతే దేవుడు. అనుకుంటే జీవుడు, అనుకోకపోతే దేవుడు. నువ్వు అనుకోకుండా ఉండలేవు, జీవలక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఏమిటి బయట, ఇది లోపల ఉంటుంది, బయట వస్తువులన్నీ మన ప్రపంచం, అన్ని బయట నామరూపాలు, ఇవన్నీ బయట చూస్తూ ఉంటాం. ఇది ఏం చేస్తుంది, బయట విషయాలతో తాదాప్యం పొందుతుంది. మీకు మీకు సంపద ఉంటే మీకేమి నష్టం లేదు, ఆ సంపదతో తాదాప్యం వల్ల అహంకారం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, అది నేను చెప్పాను. తర్వాత ఇంకోటి, కొంతమంది కర్మ అనుభవిస్తున్నాం, ఎవరు అనుభవిస్తాం అలా అని చెప్పింది, ఎవరు చెబుతున్నారు కర్మ కర్మ అనుభవిస్తున్నాం అని అహంకారమే చెబుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, మా పరిస్థితి బాగాలేదు, కర్మ అనుభవిస్తున్నాం, ఇలా ఏదో చెప్తూ ఉంటారు, అదంతా అనవసరం. ఆ కర్మ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు, నువ్వు చెప్పి కర్మ నేను కర్మ అనుభవిస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, కాశీ నుంచి వచ్చిందా, రామేశ్వరం నుంచి వచ్చేసింది మొక్కల, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సముద్రం నుంచి కొట్టుకొచ్చిందా అనుకుంటున్నావు. నీ పూర్వజన్మల్లో నువ్వు చేసిన పనులేదు, కర్మ కింద వచ్చి నేను ఇక్కడ పీడిస్తున్నా సంగతి పరాయిది కాదు, ఆ కర్మ నీ సొంతం అన్న సంగతి నీకు తెలియదు, అది సముద్రం నుంచి కొట్టుకొచ్చింది అనుకుంటున్నారు మీ కర్మ, అది దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నారు మీ కర్మ, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది, అది ఏ గోదావరిలోంచి, మరి ఏమక్కర్లేదు, ఎక్కడో ఎవరితోటైనా పరుశువాక్యాలు పడతాం, అపశబ్దాలు మాట్లాడతాం అనుకోండి, పరుశువాక్యాలు మాట్లాడతాం అనుకోండి, మళ్ళీ మీకు అపశబ్దాలే వస్తాయి, పరుశువాక్యాలే మీకు. మీరు ఎక్కడైనా అపశబ్దాలు మాట్లాడితే భగవంతుడు ఇంకో వంద మంది చేత మీకు అపశబ్దాలు పలి అవన్నీ పలికిస్తే మీరు పడిలే చూస్తాడు. అంటే కర్మ అంటే పూర్వజన్మలో మీరు చేసిందే మీకు వస్తుంది, మీరు చేసిందే మీకు వస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చేసింది, మీకు సంబంధం లేకుండా వచ్చి మీద పడిపోయేది మడిపో అనుకో, అలాగని దాని గురించి అది జ్ఞాపకం పెట్టుకుని కుంగిపోక్కర్లేదు. సాధన చేస్తే ఈశ్వరుడి పట్ల మీరు భక్తిగా కలిగి ఉంటే, ఈశ్వరుడి పట్ల మీ సాధనా బలం పెరిగితే, మీ సాధనా బలం పెరిగితే, మీ సాధనా బలం పెరుగుతుంది అనుకోండి, మీ సాధనా బలం పెరుగుతుంది అనుకోండి, తర్వాత మీకు దైవానుగ్రహం ఉందనుకోండి, దైవానుగ్రహం గురువు అనుగ్రహం ఉందనుకోండి, మీ సాధనా బలం పెరుగుతుంది అనుకోండి, మీరు చేసే సాధన డెడికేటెడ్గా డివోటెడ్గా నిండి మనస్తోటి మీరు చేస్తున్నారనుకోండి, ఆ విధి కూడా కొట్టుకుపోతుంది, అక్కడ ఉంది మీకున్న పెరుగుదల, కొట్టుకుపోతుంది. గోదావరికి వరద వచ్చినప్పుడు మామూలుగా చిన్న చిన్న పొల మొక్కలు ఎలా కొట్టుకుపోతాయి, మీ కర్మంతా కొట్టుకుపోతుంది. మీ సాధన బలం ఉంటే ఈశ్వరుని దయ ఉంటాయి. కర్ణుడు చాలా మంచివాడు, చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయాడు. ద్రౌపదిని అగవరపరిచినప్పుడు కూడా విపరీతంగా నవ్వినవాడు కర్ణుడు కూడా. ఎందుకలా నవ్వాడంత చెడ్డ స్నేహాలలో పాడైపోయాడు. మహావీరుడు అవటానికి, మహావీరుడే ఆ సద్వినియోగం అవ్వలేదు, అడుగు బ్యాడ్ సైడ్ ఉపయోగపడింది. ఆ కర్ణుని అందరూ అగౌరవ పరుస్తున్నారని నాడికి తీసుకొచ్చి దుర్యోధనుడు ఏదో ప్రాంతానికి రాజును చేశాడండి. దానికి ఇంకా దుర్యోధనుడు ఎంత చెడ్డవాడైనా వాడు ఏదంటే వాడు వేస్తాను, వాడు ఏదైనా నువ్వు చిన్న ఏరియాకి రాజును చేశాడు, మంచివాడు చెడ్డవాడు, నన్ను ఏదో నాకేదో పదవి ఇచ్చాడు, నన్ను గౌరవిస్తున్నాడు అని, ఇంకా దుర్యోధనుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎస్ చేస్తాను వాడు. దర్ ఇస్ ఎ డెస్టినీ, దట్ షేప్స్ అవర్. అంటే మీకు ఈశ్వర ఆ విధి కూడా ఎలా పోతుందో చెప్తా అంటే, వాడి చేతిలో ఒక బలమైన నాగాస్త్రం, కర్ణుడి చేతిలో. కర్ణుడి దగ్గర మనం నేర్చుకుంది బ్యాడ్ సైడ్ కాదు, గుడ్ సైడ్ కూడా. కర్ణుడు మహాభారతంలో చాడు గుణాలకి కర్ణుడికి మించిన వాడు లేడు. మనం ఏం చెప్పి బ్యాడ్ సైడ్ చూస్తాం కానీ గుడ్ సైడ్ కూడా చూడాలి. మహాభారతంలో కర్ణుడిని మించిన వాడు, కర్ణుడిని మించిన చాడు లేడు. సూర్యుడు వచ్చి ఇంద్రుడు వచ్చి కవచకుండలమ్మంటే ఇచ్చేశాడు. కుంతీదేవి అసలు సబ్జెక్ట్ అంతా చెప్పి, నువ్వు అర్జునుడు చంపిన అర్జునుడు యుద్ధం చేసినా మిగతా వాళ్ళని చంపొద్దు అంటే ఊరుకున్నాడు. నాగాస్త్రం ఒక అస్త్రం ఉంది వాడి దగ్గరగా, నాగాస్త్రం అని ఒక అస్త్రం ఉంది. అస్త్రం అంటే దైవానుగ్రహం. దైవానుగ్రహం అంటే విధి కూడా ఎలా కొట్టుకుపోతుందని చెప్పడం కోసం చెప్పాను. అది ఇప్పుడు కర్ణుడు ప్రస్తావన తీసుకురావను. యుద్ధం జరుగుతుంది అంటే వాడు ఒక నాగ అర్జునుడు చంపడానికి దుర్యోధనుడు దొరికినా, వాడు ధర్మరాజు దొరికినా, భీముడు దొరికినా చంపలేదు. వాడు చంపలేదు అంటే కుంచీదేవుడు చెప్పాడు, అర్జునుడు తప్పించి ఇంకేమన్నా చంపలేను. చంపితే అర్జునుడి చేతిలో నేను చచ్చిపోతాను, లేకపోతే నా చేతిలో అర్జునుడు చచ్చిపోతాడు. కానీ ధర్మరాజు ఈ నకులుడు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు దొరికినా యుద్ధ భూములు నా చేతికి దొరికినా వాళ్ళని చంపనని చెప్పాడు. నాతో సమానమైన వాడి చేతిలోనే చచ్చిపోతాను, కానీ ఏదో నకులుడి చేతిలో సహదేవుడి చేతిలో నేను చంపను, వాడి చేతిలో నేను చచ్చిపోను కూడా. నాతో సమానమైన చేతిలోనే చచ్చిపోతాను. అది అది ఉంది అంతస్థ అంటారు దాన్ని, అది కర్ణుడు. కొన్ని ఒక నాగాస్త్రం అని దైవ అంటే దైవ కృప ఉంటే మీ విధి కూడా ఎలా కొట్టిపోతుందో చెప్పడం కోసం చెబుతున్నాను, స్టోరీ చెప్పడం కోసం చెప్పడం లేదు. వీడి దగ్గర ఒక నాగాస్త్రం అని ఎవడ మీద విడిచిపెట్టకుండా ఆ అస్త్రం నా అర్జునుడి మీద విడిచిపెట్టి అర్జునుడిని చంపుతామని దగ్గర పెట్టి కూర్చున్నాడు. దగ్గర పెట్టి కూర్చుంటే వాడు యుద్ధం జరుగుతుంది. వాడి రథంతో లేడే కర్ణుడు రథంతో వాడు ఎటువంటాడంటే శరీరం కర్ణుడికి ఇచ్చాడు, మనసు పాండవులకి ఇచ్చాడు. దాన్ని శల్య సారథ్యం అంటారు. కొంతమంది ఒక పార్టీలో ఉంటారు, లోపల గారు ఇంకో పార్టీకి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ తెలివైన వాళ్ళ కింద లెక్క ఇప్పుడు సమాజంలో. కొంతమంది మామూలుగా ఏదో బయట పార్టీలో తిరుగుతారు, ఎలక్షన్ రోజుకి వచ్చేప్పుడు ఇంకో పార్టీకి చేస్తూ ఉంటారు. అలాగే ఈ రథంతో లేవాడు కర్ణుడు, ఈ కర్ణుడు రథంతో లేవాడు శల్యుడనే వాడు రథం చాలా బాగా కృష్ణుడితో సమానం రథం తోలటం. వాడు నువ్వు రథం బాగా తోలుతావు, కర్ణుడి రథానికి సారథ్యం వహించమని చెప్పాడు దుర్యోధనుడు. వీళ్ళు అడిగాడు, నాకు అగౌరవం అన్నాడు. కర్ణుడు గుర్రాలని కర్ణుడేమో యుద్ధం చేస్తాంటే ఆ గుర్రాలను తోలటం నేను పెద్ద రాజును కదా, నాకు అగౌరవం అన్నాడు. దుర్యోధనుడు చమత్కారంగా మాట అన్నాడు, కృష్ణుడు పరమాత్మ ఆడే రథాలు తోలుతున్నాడు, నీకేంటి రా గౌరవం అన్నాడు. కృష్ణుడు పటాలు పెట్టుకుని మనం పూజిస్తున్నాం, సరే కృష్ణుడి మీద నాకు నమ్మకం ఉండాలి, లేకపోయినా అందరూ ప్రజలందరూ దేవుడు అనుకుంటారు. నాకు నమ్మకం లేదనుకో కృష్ణుడు దేవుడు అని దుర్యోధనుడు అన్న మాటలు. కానీ మరి అందరూ పరమాత్మ అంటున్నారు కదా, ఎవడిని కృష్ణుడిని, వాడు అర్జునుడు రథం తోలుతున్నాడు కదా, నీకే అవమానం ఏంటి కర్ణుడు తోలుతుంటే. అలా పోల్చి చెప్పాడు, పోల్చి చెప్పి ఎస్తాడు వీడు ఎవడో శల్యుడు. కానీ వాడు మనస్సు బండ అంటే మన పాండవులు మంచివాళ్ళు అని లోపల అంతకంటే పాండవులు అడ్డు ఎత్తి మీద ఏం పెట్టలేదు, ఒకే మంచివాళ్ళు అనే అభిమానం. యుద్ధం ఇక్కడ ఈ ఒక్క విషయం కోసం, దైవానుగ్రహం కోసం మీకు ఇక్కడ చెబుతున్నాను. దైవానుగ్రహం ఒక ఇన్సిడెంట్. యుద్ధం జరుగుతుంటే సరే అర్జునుడు చంపటానికి ఒక అస్త్రం జాగ్రత్త పెట్టించి, అస్త్రం ఎవరి మీద ప్రయోగిస్తే వాడు చచ్చి ఊరుకోవాల్సిందే. దానికి పరమాత్మ కూడా ఏం చేయలేదు. ఇదన్నాను చూడు, అది అది దాని యొక్క పద్ధతి, అది అస్త్రం అటువంటిది. అది ఎవరి మీద ఉపయోగించకుండా జాగ్రత్త పెట్టి కూర్చున్నాడు. వీడు ఏం చేశాడు, సరిగ్గా ఆడి ఎక్కడ గుండె మీద, అంటే గుండెని చేర్చడానికి అస్త్రం ఎవరి మీద గురి పెట్టాడు, గుండె మీద గురి పెట్టాడు. ఎవడవు కర్ణుడు ఎవరి మీదకి, అర్జునుడి మీదకి గుండె మీద గురి పెట్టి చేయాలి. శల్యుడు ఇక్కడ మోసం చేశాడు. మోసం చేసి, ఏరే నువ్వు బాగానే యుద్ధం, చాలా బాగా యుద్ధం చేస్తున్నావు, నువ్వు వాడు గుండె మీద ఏమో అది గురి పెట్టావు, వాడు తలకాయ మీద గురి పెట్టి తలకాయ చీల్చేస్తున్నది. నేను బాగా అర్థం చేసుకోండి, నువ్వు గుండె మీద గురి పెడుతున్నావు, అర్జునుడు తలకాయ మీద గురి పెట్టి ఆ రకంగా నేను యుద్ధం, నీ రథం తోలుతాను, రథం తోలుతాను నేను, నువ్వేమో గుండెకి గురి పెడుతున్నావు, నేను చూస్తున్నాను నీ గురి. వాడు తలకాయ మీద గురి పెట్టన్నాడు. ఎవరు తలకాయ మీద? ఆ తలకాయ చీల్చేస్తుంది బాణం. మీరు మీకు ఫాలో అవుతున్నాక, ఆడు అర్జునుడు గుండె మీద పెట్టకు, అర్జునుడు శిరస్సు మీద పెట్టు. శిరస్సు మీద పెడితే శిరస్సును పగలగొట్టి పడేస్తుంది ఈ నాగాస్త్రం, దానికి తిరిగలేదు ఇంకా. అంటే వాడేం చేశాడు, గుండెకి మానేసి ముదిరికి పెట్టాడు. గుదురు ఎక్కడ పెట్టాడు? ఇక్కడికి, ఇగో ఈ ప్రాంతంలో, అంటే మెదడు ఈ శిరస్సు పొయ్యిలాగా లోపల మెదడంతా బయటకు వచ్చేసేలాగా, ఆ శిరస్సు పొయ్యిలాగా అలా గురి పెట్టాడు. గురి పెడితే ఆ నాగాస్త్రం వచ్చేస్తుంది, నాగాస్త్రం వచ్చేస్తుంది, అర్జునుడు చచ్చిపోతాడు. ఇది దాన్ని తిరుగులేదు. ఇక్కడ పరమాత్మ అనుగ్రహం, నాగాస్త్రం వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది, అర్జునుడు చచ్చిపోవలసింది. కృష్ణుడు ఏం చేశాడు, సడన్గా రథాన్ని రెండు అడుగులు కింద తొక్కేశాడు. దగ్గరికి వచ్చేసింది, చచ్చిపోతాడు. చచ్చిపోతే అర్జునుడు ఏం చేశాడంటే, ఆ స్థానం ఈయన ఆపు చేయలేడు. ఎవరు? కృష్ణుడు కూడా ఆపు చేయలేడు. అతనికి అటువంటి వరాలు ఉన్నాయి, ఆ వరాన్ని గౌరవించాలి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, కృష్ణుడు ఆ వరాన్ని గౌరవించాలి, కర్ణుడికున్న వరాన్ని అర్జునుడి సేవ చేయాలి. అంటే ఏం చేశాడు, అస్త్రం ఆగమంటే ఆగదు. అయితే రథాన్ని ఏం చేశాడు అంటే, రెండు అడుగులు కిందకి తొక్కేశాడు. ఆ అస్త్రం వచ్చి అర్జునుడి కిరీటాన్ని పట్టిపోయింది. అర్జునుడు బతికాడు, కిరీటం కింద పడిపోయింది. ఇది పరమాత్మ యొక్క దయ, మనిషి యొక్క విధి కూడా. పరమాత్మ అనుగ్రహం ఉంటే, పరమాత్మ దయ కనుక ఉంటే నేను చెప్తున్నాను అది, అంటే మీకు కర్మ అనుభవిస్తున్నాం కదా, అది అనుకోక్కర్లేదు, కొట్టుకుపోతున్న పరమాత్మ దయ ఉంటుంది. అది మన సాధన, మన భక్తి కనుక సిన్సియర్గా ఉంటే అది చతుర్శుద్ధిగా. మన భక్తి ఈశ్వరుడి పట్ల మనకున్నటువంటి అనకువ, తర్వాత మన అందరికీ గర్వం ఉంటుంది, అందరికీ ఉంటుంది గర్వం. మనం ఏమనుకుంటామంటే, మనకేదో జ్ఞాపకం వస్తాయి కదా, బొత్తిగా తాడుగు బొమ్మరం లేకుండా లేదు కదా, ఏదో ఒక 50 సెంట్లను ఉంది కదా జోలపాలలో, మనకి ఏదో పాతాళ మరకలు ఎకరం జోలపాలం 50 సెంట్లు, దేవరాన్ని ఇల్లు కట్టుకోవడానికి 40 సెంట్లు భూమి ఉంటుంది, ఏమున్నాయి కదా. ఏమి జ్ఞాపకం వచ్చేవాడికి మనకు తెలియకుండా మనకు గర్వం వచ్చేస్తుంది. మనందరం ఏమనుకుంటామంటే, చాలా బుద్ధిమంతులు, మనకి ఏమీ గర్వం లేదు అనుకో, ఉన్నదంతా గర్వం. అసలు ఇంకోటి మనకు ఎంత గర్వం వస్తుందంటే, భగవంతుడు చెప్పిన మాటలు విన్నట్టు నటిస్తాం. మనకు ఎంత గర్వం ఉంటుందంటే, భగవంతుడు చెప్పిన మాటలు వినం కాదు, చదివినా నమ్మినట్టు నటిస్తాం. కానీ ఆయన నమ్మమని తెలియ, భగవంతుడు అంతర్యామి, వాడిని మోసం చేయలేము. భగవంతుడు అంతర్యామి, వాడిని మోసం చేయలేము. అయితే లోపల అన్నీ చూస్తూ ఉంటాడు వాడు. కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. అన్నీ చూస్తూ ఉంటాడు లోపల. అంచేదా అసలు దేవుడు లేడు, భగవంతుడు అనేవాడు అసలు ఒకడు లేడు, ఒక అడ్మినిస్ట్రేటర్ లేడు, ఒక కంట్రోలర్ లేడు, ఒక జడ్జిమెంట్ చెప్పేవాడు లేడు అని మనం అనుకుంటామంటే నిజం కాదు. మన గర్వమే కారణం, ఉన్నాడు. కానీ మన గర్వం ఆ పరమాత్మను అంగీకరింపజేయదు, అంగీకరించడానికి ఇష్టపడదు మన గర్వం. కానీ మనం అందరం 100కి 100 రూపాయలు ఉంటుంది గర్వం, ఏదైతే 100కి 100 రూపాయలు ఉందో అది లేదని అనుకుంటాం. కానీ మన మాటలకి భగవంతుడు మోసపోడు, మనకు వచ్చే తలంపులకు భగవంతుని మోసపాడు. లోపల ఏది ఉందో ఏదో ఆయనకు తెలుస్తూ ఉంటుంది. గాడ్ కెనాట్ బి డిస్ట్రిబ్యూట్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా, ముస్లిం దేశ గడప దేశాలు అవనండి, ఇండియా వాళ్ళు అవనండి, వెస్ట్రన్ కంట్రీస్ పాశ్చాత్య దేశాలు అనన్నారు, మీరు ఎవరు, లేదా కృష్ణుడి భక్తులు అవ్వండి, లేకపోతే అల్లా భక్తులు అవ్వనండి, లేకపోతే యెహోవా భక్తులు అవ్వండి, మరొకరు భక్తులు అవ్వండి, మరొకరు ఎవరు ఎవరు భక్తులు, లేకపోతే రామకృష్ణ పరమహంస భక్తులు అవ్వండి, ఎవరు భక్తులైనా ఒకటి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు సృష్టిలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ స్పిరిచువల్ హిస్టరీలో ఇంతవరకు చిత్తశుద్ధి లేకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగలేదు. కొంతమంది లోపల ఒక మాట ఉంటుంది, నోటితో చెప్పేది ఒకటి, వాడు ఆలోచించేది ఒకటి, ఆ బుర్ర ఖరాబ్ అయిపోయి ఉంటుంది, బుర్ర ఖరాబ్ శుభ్రంగా పాడైపోయి ఉంటుంది. వాడు నోటితో మాట చెప్పాడు, లోపల ఆలోచించేది ఒకటి, వాడు హృదయంలో ఉన్నది ఒకటి. ఆ మాటకి మాటకి చేతకి సమన్వయం ఉండదు, తర్వాత మాటకి ఆలోచనకి సమన్వయం ఉండదు. అంటే చిత్తశుద్ధి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎక్స్టర్నల్గా బాహ్యం ఎన్ని చేసినా, ఇంతవరకు మన మతంలోనే కాదు ఇతర మతాల్లో కూడా చిత్తశుద్ధి లేకుండా బ్రాహ్మణ స్థితి పొందినవాడు, బ్రహ్మానుభవం పొందినవాడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు స్పిరిచువల్ హిస్టరీలో ఏ మతంలో కూడా ఒక్కడ కూడా లేడు. ఒక్కడ కనీసం ఒక్కడు లేడు సాధ్యం కాదు. అది ఫౌండేషన్, చిత్తశుద్ధి అనేది ఫౌండేషన్. అది లైక్స్ డిజ్లైక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి, భగవంతుడు ఇది కూడా చూస్తాడు, మనిషి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడ జీవితం ఒక రకంగా ఉండదు, ఎవడ జీవితం కూడా ఒక రకంగా ఉండదు, యూనిఫారంగా ఉండదు, అప్స్ డౌన్స్ ఉంటాయి, యూనిఫారంగా వెళ్ళదు. కొంతమంది కొంతకాలం సుఖపడతారు, కొంతకాలం తర్వాత కష్టపడతారు. అంటే చెప్పేది బాహ్య పరిస్థితులు, బాహ్య పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండకపోవచ్చు, అప్స్ డౌన్స్ ఉంటాయి, అప్స్ డౌన్స్ ఉంటాయి. అంటే ఒకసారి మనకి మన ప్రారంభం అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, ఒకసారి అదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు, ఒకసారి దురదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు. నేను బాహ్య విషయం చెప్తున్నాను, ఎక్స్టర్నల్ సైడ్ చెప్తున్నాను. అది చూడ భగవంతుడు, అదంతా మాయ. ఇది అదృష్టం దురదృష్టం రెండు మాయ, ఇల్యూషన్. నీ అదృష్టం మాయ, నీ దురదృష్టం మాయ. అది వస్తూ ఉంటుంది, అది వస్తుంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అదృష్టం వస్తుంది మీ ఇంటికాడ కూర్చోదు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. దురదృష్టం వస్తుంది, అది కూర్చోదు, వెళ్ళిపోతుంది. ఈవెన్ దిస్ ఇల్ పాస్ అవే, ఏది వచ్చినా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదే నిలబడదు. దురదృష్టం వస్తుంది వెళ్ళిపోతుంది, అదృష్టం వస్తుంది వెళ్ళిపోతుంది. ఎన్నో శరీరాలు, ఇటువంటి శరీరాలు చూస్తున్నా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి శరీరాలు ఇంతకుముందు ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, భవిష్యత్తులో ఎన్నో శరీరాలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కానీ భగవంతుడు చూసేది ఏంటంటే, మీ బిహేవియర్ ఎలా ఉంది, అదృష్టం వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది, దురదృష్టం వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది, మీరు ఎలా మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, మీ మనసు సమానంగా ఉండలేదా, అదృష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, అప్పుడు ఎమోషన్ గురి అవ్వటం, అదృష్టం వచ్చినప్పుడు, దురదృష్టం వచ్చినప్పుడు డిప్రెషన్కి గురవటం, ఇది ఉందా లేదా మీ బిహేవియర్. అదృష్టం వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంది, దురదృష్టం వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలా ఉంది, అది చూసుకుని మీకు మార్కులు వేస్తాడు కానీ, స్పిరిచువల్ స్టేటస్ వేస్తాడు కానీ, మిగతా ఉరికి బయట అనేది మీరు బయట ఎక్స్టర్నల్గా మీ ప్రదర్శనలు బట్టి మార్కులు వేయడు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మీ శరీరానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అనారోగ్యంగా వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, మీ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎలా ఉన్నారు, ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, అప్పుడులాగా ఇప్పుడులాగా ఉంటుంది అనుకోండి. మీ అదృష్టం వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఒక ప్రవర్తనగా, మీ దురదృష్టం వచ్చినప్పుడు బిహేవియర్ ఒక ప్రవర్తనగా, మీకు ఏదైనా కోపకారణం ఉందనుకోండి, ఆ కోపకారణప్పుడు మీ బిహేవియర్ మార్చుకుంటున్నారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన పెడతాడు, మళ్ళీ పునర్జన్మలు ఇస్తాడు వాడు దేవుడు. మీరంటే ఇష్టం లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు. మళ్ళీ మేము దేవుడంటే పునర్జ అంటే ఏమీ లేదు, మళ్ళీ మట్టిలో కలిపేస్తాడు మనం అంతే. మళ్ళీ ఏ కొమ్మరుడుకో మనం తిరుగుతాడు, కొండలు చేసి అక్కడ పెడతాడు. అన్నిటికంటే మరీ ముఖ్యమైనది చిత్తశుద్ధి, అది ఫౌండేషన్. చిత్తశుద్ధి అనేది ఫౌండేషన్. ఏమి పునాది లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుందో? ఆ చిత్తశుద్ధి లేకుండా మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వచ్చేసామని చెప్పుకోవడం అంటే ఒక అభివృద్ధిలోకి వచ్చేసినట్టు. కనపడేది నిలబడదు, ఎప్పుడో కొంచెం కూలిపోతుంది. తర్వాత మన నోటంత అపశబ్దాలు రాకూడదు, మన నోటంత అపశబ్దాలు రాకూడదు. ఏం చేద్దంటే మన హృదయ శుద్ధికి భంగం అది. మన నోటంత అపశబ్దాలు రాకూడదు. దానివల్ల ఏమవుతుందంటే హృదయశుద్ధికి దూరం అవుతాం, ప్యూరిటీకి దూరం అయిపోతాం. ప్యూరిటీ లేకుండా పెర్ఫెక్షన్ వచ్చే సమస్య లేదు. ప్యూరిటీ లేకుండా పెర్ఫెక్షన్ రాదు. భగవాన్ మాటలు నాలుగు మాటలు మీకు చదివి వినిపిస్తాం. ఎవడో భక్తుడు చెప్తున్నాడు, భగవంతుడా ఎప్పటి వరకు నీవేని వీటిని అన్నింటినీ నావనుకున్నాను? ప్రపంచంలో ఉన్న సంపద అంతా నీదే, ఇది ఎంతవరకు నాది నాది అనుకున్నాను? ఇప్పుడు నా పొరపాటు గ్రహించాను, అంతా నీదే, అంతా నీదే, అంతా నీదే. నేను తెలుసుకున్నాక గ్రహించాను అంతా నీదని. ఇంతవరకు నాది అంతా నాది అంతా నాది అనుకున్నాను, నిన్ను తెలుసుకున్నాక గ్రహించాను అంతా నీదే. ఉన్నదల్లా ఈశ్వరుడే, ఉన్నదల్లా ఈశ్వరుడే, ఉన్నదల్లా ఒకటే వస్తువు, ఉన్నదల్లా ఈశ్వరుడే. దాని తాలూకు గ్రహింపు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఏమండి మరి ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అంటున్నారుగా, అదే రెండు కింద కనిపిస్తుంది, అదే మూడు కింద కనిపిస్తుంది, అదే లోకం కింద కనిపిస్తుంది, ఇదేం గొడవ అండి? ఒక్కటంటే ఒక్కటే అంటున్నారు కానీ రెండు కింద కనిపిస్తుంది, మూడు కింద కనిపిస్తుంది, రెండున్న మలని జగడాలు వస్తున్నాయి. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అని మనకు చెప్తున్నారు కదా పెద్దలు, మరి రెండు కింద ఎందుకు కనిపిస్తుంది, మూడు కింద ఎందుకు కనిపిస్తుంది, నాలుగు కింద ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ ఒక్కటంటే ఒక్కటి మనకు అనుభవంలోకి వచ్చేవరకు అదే రెండు కింద కనిపిస్తుంది, మూడు కింద కనిపిస్తుంది, నాలుగు కింద కనిపిస్తుంది. దాని స్వభావం అలా కనిపించటం, దాన్ని తెలుసుకున్నాక అది అనుభవంలోకి వచ్చి అక్కడ కనిపించడం మానేస్తుంది. అది మనకు చిటారి కొమ్మ చివరి జన్మ. దాని స్వభావం అది అలా కనిపించటం, దాన్ని తెలుసుకున్నాక అలా కనిపించడం మానేస్తుంది. దాన్ని తెలుసుకునే వరకు రెండు గానో మూడు గానో నాలుగు గానో అనేకం గానో అలా కనిపిస్తూనే ఉంటుంది. ఎంచేత కనిపిస్తుందండి? దాని స్వభావం అది. ఎంచేత కనిపిస్తుందండి అలాగా? ఒకటంటే ఒక్కటే కదా, అనేకంగా ఎందుకు కనిపిస్తుంది? ఒకడవో నిన్ను మాయమనురించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాలము అరుణాచల. ఎందుకు నువ్వు అలా కనిపిస్తున్నావు? నువ్వు ఒక్కటంటే ఒక్కటే కదా, ఎందుకు నువ్వు అలా కనిపిస్తున్నావు అంటే దాన్ని తెలుసుకునే వరకు అది అలా కనిపిస్తూనే ఉంటుంది. ఏం చేద్దాం, అలా ఎందుకు కనిపిస్తుంది? అది దాని స్వభావం. మన తాడుని తెలుసుకునే వరకు పాము కింద కనిపిస్తూ ఉంటుంది. తాడుని తెలుసుకునే వరకు తాడంటూ ఒకటి ఉంది కాబట్టి అది నీకు పాము కింద కనిపిస్తుంది. తాడంటూ ఒకటి లేకపోతే పాము కింద కనపడదు. అది తెలుసుకునే వరకు నీకు తాడని అది నీకు తాడని అర్థమయ్యే వరకు నీకు పాము కింద తాడు కింద కనిపించాక ఇంకా పాము కనపడదు నీకు. అది భగవాన్ చెప్పారు, కుక్క కనపడినప్పుడు రాయి కనపడటం లేదు, రాయి కనపడినప్పుడు కుక్క కనపడటం లేదు. కుక్క కనపడినప్పుడు రాయి కనపడటం లేదు, రాయి కనపడినప్పుడు కుక్క కనపడటం లేదు. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద మేళ్ళ కడతారు, కొంతమంది పెద్ద పెద్ద మేళ్ళ కడతారు, అందులో కుక్కల బొమ్మలు వేస్తారు. ఆ కుక్క వచ్చి మన మీద పడిపోయినట్టు ఉంటుంది. ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే, ఆ కుక్క ఎలా ఉంటుందంటే మన మీద నిజంగా పడిపోతుందా అనిపిస్తుంది ఆ బొమ్మ. మనం పరాకం చూసామనుకున్నది కుక్క అనుకుంటాం, కంగారు పడి కనుక పరాకం చూసామనుకున్నది ఆ కుక్క అనుకుంటాం అనుకోండి, కుక్కని మనం భయం వేసి వెనక్కి వెళ్ళిపోతాం, భయం వేసి వెనక్కి వెళ్ళిపోతాం. అది నీకు కుక్క కింద కనపడకూడదు, రాయే. కుక్క కింద కనపడినప్పుడు కూడా రాయే, కానీ కుక్క కనిపిస్తుందా రాయి కనిపిస్తుందా? కుక్కే కనిపిస్తుంది. అయితే నేను భయం విడిచిపెట్టుదాం. అది ఏదిగా ఉందో దాని తాలూకు ఎరుక నీకు వచ్చే వరకు భయం విడిచిపెట్టుదాం. అలాగే ఉన్నది ఒకటంటే ఒక్కటే, అదే నీకు లోకంగా కనిపిస్తుంది, ఇంకా భయం విడిచిపెట్టదు. నిన్ను రాగమొద్దు, కోరికొద్దు, కోపమొద్దు, భయమొద్దు. అది జాగ్రత్తగా సాధన చూసి ఊడగొట్టుకోండి, వాటిని విడిపించుకోండి. మీరు జాగ్రత్తగా సాధన చేసి సద్గ్రంథాలు అధ్యయనం చేసి సత్పురుషులతో సహవాసం చేసి అవి జాగ్రత్తగా కోరిక తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి, భయం తగ్గించుకోండి అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. ఎందుకు తగ్గించుకోమంటాడు? ఉంటే మనకు నష్టం ఏంటి? ఇప్పుడు కోరుకుందనుకోండి మనకు నష్టం ఏంటి? కోపం వస్తుందనుకోండి మనకు నష్టం ఏంటి? భయం వస్తుందనుకోండి నష్టం. కోరిక వెనకాల దుఃఖం ఉంటుంది, కోపం వెనకాల దుఃఖం ఉంటుంది, భయం వెనకాల దుఃఖం ఉంటుంది. ఏవి ఉండవటంలో ఏవి ఉండటం వల్ల నీకు దుఃఖం వెంటాడుతుందో అది తగ్గించుకోమని అది భగవంతుడు చెప్పేది. ఏది ఉండటం వల్ల నీకు అశాంతి వస్తుందో, ఏది ఉండటం వల్ల నీకు దుఃఖం వస్తుందో అందులోంచి విడుదల పొందు. అది ఆరిపోతే ఇది కూడా ఆరిపోతుంది. కోరిక కూడా మనకు తెలియకుండా దేహాభిమానాన్ని పెంచుతుంది. కోరిక కూడా దేహాభిమానాన్ని పెంచుతుంది. ఇక్కడ చక్కటి మాట చెప్పారు మహర్షి గారు. ఏమని చెప్పారంటే, మహర్షి గారు ఇక్కడ చక్కటి మాట ఏం చెప్పారంటే, నీ దేహానికి భగవంతుడు, నీ దేహం భూమి మీదకి వచ్చినప్పుడే నీ దేహం ఏ రోజున చనిపోవాలి, ఆ దేహం ఎక్కడ ఉండాలి, అది ఐశ్వర్యాన్ని అనుభవించాలా లేకపోతే దారిద్ర్యాన్ని అనుభవించాలా, మరి నీకు పెళ్ళి ఎక్కడ అవ్వాలి, నువ్వు ఎక్కడ లేదా పెళ్ళి అవ్వకూడదా, ఎక్కడ ఉండాలంటే స్వామి వివేకానందకి సంబంధాలు వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, ఆడికి పెళ్ళం పుట్టలేదురా, ఆడికి పెళ్ళి ఎలా అవుతుందని. పెళ్ళం పుడితే ఆడికి పెళ్ళి అవుతుంది. వివేకానందకి పెళ్ళం పుట్టలేదు, ఆడికి పెళ్ళం పుట్టలేదు, సంబంధాలు వస్తాయంటే ఎవడు చేస్తాడరా, ఎవడు చేయడు ఆడికి, ఆడికి పెళ్ళం పుట్టలేదు అని చెప్పి పెళ్ళి అవదన్నాడు ఆయన. ఆడికి సొంత పనులు అంటూ ఏమి లేదు, నా పని చేసి పెట్టడానికి వచ్చాడు. వాడు 40 జన్మదినోత్సవం చేసుకోకుండా చచ్చిపోతాడని చెప్పాడు, అలా చచ్చిపోయాడు. 39 సంవత్సరం 6 నెలల 4 రోజులు వెళ్ళిపోయాడు వాడు. ఆడికి సొంత పని అంటే ఏమి లేదు, నేను రమ్మంటే వచ్చాడు నా పని చూసి పెట్టి, ఆడికి పెళ్ళి పేరంటం లేదు ఇంక శరీరానికి. ఇంతకీ భగవాన్ చెప్పారు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఏమనుకుంటామంటే, మనకు కోరిక ఉంటే ఏదో వచ్చి మీద పడిపోతుందని, కోరిక లేకపోతే ఏది రాదని అనుకుంటాం. స్ట్రెంగ్త్ బలం అనేది ఈశ్వరుడికి ఉంది, కానీ కోరిక లేదు. ఇప్పుడు మనకు ఎవరో ప్రధానమంత్రి చేస్తున్నారు అని కోరిక వల్ల అవ్వలేదు, ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టారు. కూర్చోమంటే కూర్చున్నాడు, బాగానే చేస్తున్నాడు, కూర్చోమన్నాడు కూర్చున్నాడు. అది కానీ కోరిక వల్ల మటు కానీ ప్రధానమంత్రి అవ్వలేదు. ఇది ఆయన చేయగలిగిందో బాగానే చేస్తున్నారు. ఏ మనిషి అయినా అంతే కదా, తను చేయగలిగింది చేస్తాడు, ఏదైనా అంతే. డూ యువర్ డ్యూటీ, లీవ్ ద రెస్ట్ టు గాడ్. ఇదే భగవంతు గీతలో చెప్పింది, డూ యువర్ డ్యూటీ, డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. ఇదే భగవద్గీత యొక్క సందేశం. డూ యువర్ డ్యూటీ ఈజ్ గాడ్. Do your duty. Duty is God. Leave the rest to God. Duty is God. Do your best. Leave the rest to God. దాని ఫలితం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఓ పేషెంట్కి డాక్టర్ సిన్సియర్గా వైద్యం చేస్తారు, వాడు వెళ్ళిపోవచ్చు జీవించవచ్చు, చెప్పలేమది, మన డ్యూటీ మనం చేయటమే. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. ఈ గీతా సందేశం అంతా ఇదే. అయితే ఇక్కడ మీరు కోరిక ఉంటే మనం ఏదో అభివృద్ధిలోకి వచ్చేస్తాం, కోరిక వల్ల ఏదో వచ్చేస్తుంది అనుకో. మీ ప్రారంభంలో ఉంటే మీ కోరికతోడు సంబంధం లేకుండా అది వచ్చి, ఐశ్వర్యం కూడా మీ కోరికతోడు సంబంధం, మీకు ఐశ్వర్యం వచ్చే మీ దేహ ప్రారంభంలో ఐశ్వర్యం వచ్చే ఏదైనా ఉందనుకోండి, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద అధికారం వచ్చే యోగం ఉందనుకోండి, లేకపోతే మీకు ఏదైనా గౌరవాలు పెద్ద పెద్ద గౌరవాలు వచ్చి ఒకవేళ యోగం ఉందనుకోండి, మీ కోరికతోడు సంబంధం. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. అసలు బలం అనేది కోరిక లేదు, బలం ఇస్తాడు సర్వేశ్వరుడు, ఇది పరమేశ్వరుడు, ఇది బలం. అంచేది వాడు నీకు నీ కోరిక నీ ప్రారంభాన్ని బట్టి నీకు ఏది ఉంటే అది వస్తూ ఉంటుంది. నీ కోరికతోటి సంబంధం లేకుండా వస్తుంది, నీ కోరిక నీకు వచ్చేది నీ కోరికతోటి సంబంధం లేకుండా వస్తుంది. ఒకవేళ నీ ప్రారంభంలో అది లేదనుకో, కోరిక పెట్టుకున్న రాదు. బంగారపు కొండ మీద నువ్వు దొల్లినో కాసు బంగారం నీకు అంటుకోదు. వెళ్ళి ఒకవేళ బంగారం కొండ మీద దొల్లినా ఒళ్ళప్పులు మిగిలితాయి, కానీ అక్కడ కాసు బంగారం నీకు అంటుకోదు, ఎరగ ఒళ్ళప్పులు మిగిలితాయి. నీకు అర్థమవుతుందా? అంటే ప్రతి దేహం తయారైనప్పుడు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి, అందువల్ల జన్మాంతరంలోంచి వచ్చేది ఉంటుంది. ఆ దేహం ద్వారా ఏది జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది, ఇంకోటి కావాలంటే ఇంకోటి వస్తుంది. మరి ఆ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటుంది. నీ కోరికను బట్టి ఏదో వచ్చేస్తుంది అదనంగా అనుకోవద్దు, నువ్వు అది అనుకోవద్దు. కానీ అలాగని కోరికను బట్టి రాదని కానీ నువ్వు డ్యూటీ చేయడం మానద్దు. మనకి కోరికను బట్టి ఫలితం రాదని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి డ్యూటీ చేయటం మానకూడదు. డ్యూటీ విడిచిపెట్టద్దు, డ్యూటీ నీ వంతు, ఫలితం ఈశ్వరుని వంతు. నీ వంతేద నువ్వు నీవు నీ పాత్ర బాగా నిర్వర్తించు. దేవుని పాత్ర గురించి నువ్వు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అది ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు. కానీ నువ్వు ఎదురు చూడద్దు. ఎదురు చూడకుండాంటే నీకు ఫలితం వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే లేదు అక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు, బీపీ లేదు. ఎక్స్పెక్టేషన్ ఎక్కడ లేదు అక్కడ బ్లడ్ ప్రెషర్ రాదు. ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే లేదు అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదో, బీపీ కూడా రాదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. సాయం ఇప్పుడే సూర్యుడు అస్తమించిపోవాలంటే ఎలాగా? అస్తమించే టైంకి అస్తమిస్తాడు. ఇప్పుడే ఉంది 5 నిమిషాలు సూర్యుడు అస్తమించి మీరు కంగారుగా ఉంటే సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు? ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది దేహ ప్రారంభాన్ని బట్టి. అయితే భగవాన్ చెప్పేది నీ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు, నీ దేహాన్ని ప్రారంభానికి, నువ్వు చేసే కృషి గురించి, నువ్వు చేసే కృషి ఆ ప్రారంభాన్ని బట్టి దేహం నడుస్తూ ఉంటుంది. ఆ ప్రారంభంలో హెచ్చు తగ్గులు రావచ్చు, మంచి చెడ్డలు రావచ్చు, లాభ నష్టాలు రావచ్చు, సుఖాలు దుఃఖాలు రావచ్చు. అదంతా దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, ఆ గొడవలు కూడా అంతే నిజం. అదంతా వదిలేయి. నీ సోర్స్లోకి వెళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు. నీ సోర్స్లోకి వెళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుడిలో నుంచి వచ్చావు. మళ్ళీ అక్కడికి వెళ్ళు. ఇవన్నీ ఉరికే మాయ మాత్రమే, ఇవన్నీ స్వప్నం మాత్రమే. ఒకవేళ నువ్వు ఐశ్వర్యం అనుభవించినా స్వప్నమే, దారిద్ర్యం అనుభవించిన స్వప్నమే. అదే డ్రీమ్స్, మొత్తం అంతా డ్రీమ్స్ చెప్పే. ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది. ఉన్నదేదో ఉంది, అదే కృష్ణుడు చెప్తాడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదాన్ని నువ్వు లేదు లేదు అనుకుండా అనుకున్నా కానీ అది అది ఎక్కడికి పోదు. ఉన్నది ఉంది, ఉన్నదేదో ఉంది. దాని తాలూకు ఎరికే జ్ఞానం, దాని తాలూకు ఎరికే మోక్షం, దాని తాలూకు ఎరికే బ్రహ్మజ్ఞానం, దాని తాలూకు ఎరికే జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం, అదే మోక్షం, అదే బ్రాహ్మీస్థితి. ఆ స్థితి నువ్వు పొందినప్పుడు, నీ హృదయంలో నా డివినిటీని నువ్వు పొందినప్పుడు, ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన శాంతే, ఎడు చూసిన సుఖమే. ఒకవేళ మీకు బాహ్య ప్రారంభం బాగలేదనుకోండి, దేహ ప్రారంభం బాగలేదనుకోండి, బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా లేవనుకోండి, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ బిహేవియర్ సమానంగా ఉంటే, మీ థింకింగ్ బ్యాలెన్స్డ్ థింకింగ్ మీకు ఉంటే, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. భగవంతుడి గురు రూపంలో వచ్చి మన అందరి దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే, మంచి గురువు దొరికితే బాగుండు, మంచి గురువు దొరికితే బాగుండు అంటాం అనుకుంటాం. కానీ మంచి శిష్యుడిగా మనం ఉండాలని మనం అనుకోం. ప్రతి పెద్ద పిచ్చిది అందరికీ. మాకు మంచి గురువు దొరకాలంటే మంచి గురువు దొరకాలనుకోవటం, కానీ మనం మంచి శిష్యులుగా ఉండాలి, మనం మంచి భక్తులుగా ఉండాలి మనం అనుకోవటం మానేసి గురువు మంచిగా ఉండాలి, గురువు మంచిగా ఉండాలనుకుంటాం. కానీ మనం మంచి భక్తులుగా ఉండాలి, మనం మంచి శిష్యులుగా ఉండాలి అనుకుంటే గురువు దగ్గరికి నువ్వు ఎక్కర్లేదు. గురువే మీ ఇంటికి వస్తాడు, తలుపు కొడతాడు, నీకు జ్ఞానంతో నేను అలంకరిస్తాడు. బయట గురువు పుష్ చేస్తాడు, లోపల గురువు పుల్లు చేస్తాడు. బయట గురువు లోపలికి నెట్టుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటాడు. బయట గురువు చేసే పని బయట గురువు చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు. కానీ నిజమైన గురువు లోపలే ఉన్నాడు. ఆల్వేజ్ లుక్కి వితిన్ లోపల, ఇంటర్నల్గా మనం ఇంటర్నల్ వదిలేసి ఎక్స్టర్నల్ గొడవలో పడిపోతున్నాం. లోపల ఏం జరుగుతుందో చూసుకోండి. మీ లోపల మీకు ఎంత ఐశ్వర్యం లాభం లేదు, లోపల కుళ్ళిపోతున్నాయి. మరి నాగపూర్లో నన్ను ప్రశ్న అడిగారు, సాంస్క్రిట్ లెక్చరర్ గారు అడిగారు. ఆయన మన ఆంధ్రుడే, తెలంగాణనా, సాంస్క్రిట్లో అక్కడ సాంస్క్రిట్ కాలేజీలో లెక్చరర్ గారు నాగపూర్లో. ఆయన ప్రశ్న అడిగారు, భక్తిని బట్టి జ్ఞానం వస్తుందా, జ్ఞానాన్ని బట్టి భక్తి వస్తుందా? ఆ సాంస్క్రిట్ లెక్చరర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, భక్తిని బట్టి జ్ఞానం వస్తుందా, జ్ఞానాన్ని బట్టి భక్తి వస్తున్నారు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు రమణ మహర్షి గారు చెప్పి, రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, భక్తిని జ్ఞాన మాత అన్నారు. తల్లి లేకుండా బిడ్డ రాదు, తల్లి లేకుండా బిడ్డ రాదు, అలాగే భక్తి లేకపోతే జ్ఞానం రాదన్నారు. ఏది జ్ఞాన మాత అన్నారు భక్తిని. అలాగే శంకరాచార్యుల వారు కూడా భక్తి వల్లే జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. నిష్కామకర్మ వల్ల, సత్కర్మ వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. నువ్వు సత్కర్మ చేస్తూ ఉంటే, నువ్వు స్వార్థంతో చేసే ప్రతి పని కూడా నీ కాళ్ళకి సంఖ్యల కింద పట్టుకుంటాయి, నీకు తెలియదంటాడు ఆచార్యుడు. ప్రతి మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఎంతో కొంత స్వార్థం లేకపోతే సృష్టిలో యాక్టివిటీ ఆగిపోతుంది. ఎంతోకొంత స్వార్థం లేదనుకోండి, హ్యూమన్ యాక్టివిటీ కనపడదు మీకు. అయితే ఇక్కడ ఆచార్యులు వారు ఏమన్నాడంటే, నీ బాడీకి సరిపడి, నీ మెయింటెనెన్స్కి సరిపడి నువ్వు పని చూసుకోవచ్చు. నీ మెయింటెనెన్స్కి సరిపడి నీ పని నువ్వు చూసుకోవచ్చు, నీ మెయింటెనెన్స్ సరిపడి. ఇంక 24 గంటలు నీ స్వార్థమే దృష్టికి పెట్టుకుని పనిచేస్తే మొత్తం ఆ పనులన్నీ కాళ్ళకి సంఖ్యల కింద పడతాయి, పునర్జన్మలు పెంచుతాయి అన్నాడు. మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వు నాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నువ్వేం ఇస్తావు నాకు, అది కాదు. దానివల్ల నీకు చివరికి సంఖ్యలు మిగులుతాయి నీకు. అయితే నీకు మనం ఏం చేయాలి, సత్కర్మ, ఎంతో కొంత సత్కర్మ అంటే సామాజిక దృక్పథం. దాన్ని ఏమంటారంటే సామాజిక దృక్పథం అంటారు. నువ్వు ఎంతో కొంత సామాజిక దృక్పథంతో ఎంతో కొంత పని చేస్తున్నావు అనుకో, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల నీకు భక్తి కలుగుతుంది. పరమేశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. అనుసంధానం, ఈశ్వరుడి పట్ల అనుసంధానం, సస్వరూప అనుసంధానం. అనుసంధానం వల్ల నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని ఆచార్యుల వారు చెప్పారు. అది చెప్పాను. శంకరాచార్యుల వారు, రమణ మహర్షి గారు ఇది భక్తి వల్ల జ్ఞానం కలుగుతుందని చెప్పారు వాళ్ళు పెద్దలు. కానీ జ్ఞానం వల్ల కూడా భక్తి కలుగుతుందని ఆ సాంస్క్రిట్ లెక్చరర్ గారికి నా అభిప్రాయం చెప్పారు. వాళ్ళు పెద్దలు, వాళ్ళు చెప్పింది చెప్పాను, వాళ్ళు ముందు వాళ్ళు చెప్పిందని చెప్పాను. అయితే ముందు జ్ఞానం వచ్చాక తర్వాత భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, భక్తి వచ్చిన తర్వాత జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన తర్వాత భక్తి. పురాణంలో మాటలు వదిలేయండి, శ్రీకృష్ణ చైతన్యుడికి జ్ఞానం కలిగాక భక్తి కలిగింది, పరాకాష్ట. అంటే ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మ పరాభక్తి అన్నా రెండు ఒకటి. ఆత్మజ్ఞానం ఇది కొల్టి పరాభక్తి రెండు సమానం. ముందు చదువు, జ్ఞానం చదువు ఎక్వైర్ చేయటం మహాపండితుడు శ్రీకృష్ణ చైతన్య. ఆయనకి జ్ఞానం కలిగాక భక్తి కలిగి, పరాభక్తి కలిగింది శ్రీకృష్ణ చైతన్య. మనకి దేహం ఉంది, ఆ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, దేహం లోపల మనస్సు ఉంది, ఈ మూడు మనం చెప్పినట్టే నవ్వు. మనం చెప్పినట్టు మన దేహం ఎందు కూర్చోమంటే నడుము నొప్పి అంటాం, మన దేహం మన స్వాధీనంలో ఉండదు, వరగంట మోకాళ్ళ నొప్పులు, రేపేమో తలకాయ పోటు, ఇంకా కేర్ ఆఫ్ హాస్పిటల్లో మనం చెప్పినట్టు మన దేహం అనడదు. ఇంద్రియాలు అసలేనో ఆ టీవీ విడిచిపెట్టమన్న కళ్ళు, ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ మన టీవీ, మన కళ్ళు ఏను మనం చెప్పినట్టు మన కళ్ళు ఏనో, మన దేహం ఏనదు. అరగంట సేపు శుభ్రం సుఖంగా కాళ్ళు చేతులు కలపకుండా కూర్చోలేము, ఏనవ కాళ్ళు ఏనవో చేతులు ఏనవు, కాళ్ళు ఏనవ చేతి దేహం అన్నది, ఇంద్రియాలు ఏనవు, ఇంకా మనసు కూడా ఎందుకు అసలేనిది, అది దానికి వాండరింగ్ చెప్ప. అంత మా ఇంద్రియ దగ్గర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే అరిచేతిలో ఉన్న పంచదార మళ్ళీ మొత్తానికి ఎలా తీసేసుకోవచ్చు, అసలు నాలుక మీద మీరు పంచదార వేసి నాలుగు చెంచాలు పంచదార వేసి ఒక కణం కూడా లాలాజనం అంటుకోకుండా మొత్తం పంచదార అంతా బయటకు తీసుకోవచ్చు. ఆ మోఘమైన ఆ పూర్వమైన అద్భుతమైన ఇంద్రియ నిగ్రహం వాడి శ్రీకృష్ణ చైతన్య. అప్పుడు చెప్పాను వాడికి జ్ఞానం కలిగాక భక్తి కలిగింది, అటు నుంచి ఇటు రావచ్చు ఇటు నుంచి అటు రావచ్చు, మనం బాగుపడటం అవచ్చు, దాని గురించి వాదనలు అక్కర్లేదని చెప్పాను. మనకి మన నాలుకే కాదు ఏ ఇంద్రియం ఉన్నదో, ఇంకా టీవీలకు అంటిపెట్టిపోతున్నాం మనం, ఇంకా శ్రీకృష్ణుని చేతనే ఇంద్రియ నిగ్రహం అంటే ఉండదు. పంచదార నాలుక మీద వేసి ఒక కణం కూడా లాలాజలం అంటుకోకుండా మొత్తం బయటికి తీసేసుకోవచ్చు. పైగా కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ కృష్ణ. అరుణాచల శివ చేయమను అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగ నిత్య ఆనందమయముగ నిత్య ఆనందమయముగ నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. ద్వైతు నుంచి ఆ భేద భావన ఉన్నంతకాలం, అద్వైత బుద్ధి ఉన్నంతకాలం, వేరు బుద్ధి ఉన్నంతకాలం అశాంతి వస్తుంది, కోరిక వస్తుంది, మోహం వస్తుంది, దుఃఖం వస్తుంది, పునర్జన్మలు వస్తాయి, మళ్ళీ శ్మశానానికి వెళ్తూ ఉండాలి, శ్మశానం ఎత్తలు తప్పు ఏదీ తప్పదు, ఏది అంత భయం కూడా ద్వైత్యం నుంచి వస్తుంది. నాన్సెన్స్ అంత వచ్చిందంత ద్వైత్యం నుంచి, భేద బుద్ధిలోంచి, ఆ వేరు బుద్ధిలోంచి, ఆ సెపరేట్నెస్లోంచి ఇదంతా వస్తుంది. నీవు అందుచేత ఆ ద్వైత బుద్ధిలోంచి బయట నీవు నేననే వేరు బుద్ధి నశించే వరకు ఏది విడిచిపెట్టదు, దేహం విడిచిపెట్టదు, లోకం విడిచిపెట్టదు, కర్మ విడిచిపెట్టదు, మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఎత్తుకు ఎత్తు అనుభవించవలసిందే. అందుకే ఆ భేదబుద్ధి ఉన్నంతకాలం ఆ కర్త భేదబుద్ధి అంటే ఆ కర్తృత్వం ఉన్నంతకాలం, ఆ కర్తృత్వమే భేదబుద్ధిని క్రియేట్ చేస్తుంది. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పేరు జల పగనే పట్టి లాగితేవి ఏనాటి అనుబంధము ఏ జన్మ నాటి సుకృతము అంటే చేసిన మంచి ఊరుకోపోదు. ఒకవేళ మీరు మర్చిపోయినా భగవంతుని మర్చిపోడు. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి మీరు మర్చిపోవచ్చు, కానీ భగవంతుని మర్చిపోడు. ఏనాటి అనుబంధము ఇది. పేరు దలపగానే పట్టి లాగితేవి ఊరికి అరుణాచలం నేను పేరు స్మరించడం నాకు అమృతానుభవం ప్రసాదించావు. దేహానికి మరణాన్ని తీసుకొచ్చి ఆ మరణ అనుభూతి ద్వారా దేహం యొక్క మరణాన్ని చూపించి దేహాన్ని శవం చేసి మరణం ఎలా ఉంటుందో చూపించి ఆ మరణానుభవం ద్వారా అమృతానుభవాన్ని ప్రసాదించావు, అద్వైతానుభవాన్ని ప్రసాదించావు. ఏనాటి అనుబంధము, ఏనాటి సుకృతము. పెరుదల పగనే పట్టి లాగితేవి నేనేమైనా యజ్ఞాలు చేశానా యాగాలు చేశాను ఊరికి అరుణాచలం అన్నాను అంతే. పేరు తలపెట్టిన మాట నిజం, అంతవరకే నేను చేసింది. పెరుదల పగనే పట్టి లాగితేవి నీ మహిమ కనుదురెవరు అరుణాచలం. సత్యజ్ఞానము లేని ఆత్మజ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచలం. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచలం. ఆల్వేజ్ రిమెంబరెన్స్, కాన్స్టాంట్ రిమెంబరెన్స్. నిరంతరము ఈశ్వరుని మీరు జ్ఞాపకంలో పెట్టుకున్న పరమాత్మ నిరంతరము స్మరించడం వల్ల అది కూడా యోగమే. ఏంటి మన పవిత్రుని చేస్తుంది ఆ స్మరణ, పవిత్రుని చేసి పరమాత్మను పట్టిస్తుంది. అది మనలో ఉన్న పవిత్రతే పరమాత్మ పాదాల దగ్గరికి తీసిపోతుంది. ఎక్కడైతే ప్యూరిటీ ఉందో అక్కడ జ్ఞానం రివీ లోపల పరమాత్మ మీరు తెలుసుకోవటం కదా, పరమాత్మకు రివీల్ అవుతాడు. ఎక్కడైతే పెర్ఫెక్షన్ ఉందో, ఎక్కడైతే ప్యూరిటీ ఉందో, ఎక్కడైతే మీ మైండ్ కంట్రోల్ ఉందో అక్కడ పరమాత్మను మనం తెలుసుకుందామని రివీల్ అయితే చూడటానికి పనికి వస్తాం. నిరంతరము రిమెంబరెన్స్, కాన్స్టాంట్ రిమెంబరెన్స్. అంటే నువ్వు ఏది చింతిస్తున్నావో అదే అవుతా ఉన్నావు. ఆంగ్ల భాషలో సామెత, నువ్వు ఏది చింతిస్తున్నావో, ఏది 24 గంటలు ఆలోచిస్తున్నావో అదే అవుతావు. పరమాత్మను చింతిస్తుంటే పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు నువ్వు. పేరు అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు భగవాన్ని, ఈ లోకంలో వ్యవహరిస్తున్న మాకు ఎప్పుడు ఏదో ఒక బెంగ ఉంటేనే ఉంటుంది. ఈ లోక మనుషులు, మేము లౌకిక మనుషులు, మాకేదో భక్తి ఉందా అంటే ఉందని చెప్పడం, లేదంటే లేదని చెప్పడం, ఏదో గోరచ్చనీళ్ళ కింద తయారా ఎలాగా, ఏదో గోరచ్చనీళ్ళ కింద ఉన్నాం, ఏదో అసలు మొత్తానికి లేదని చెప్పలేము ఉందని చెప్పలేము, కానీ ఏదో బెంగ ఉంటా ఉంటుంది, ఏదో చింత వెంటాడుతూ ఉంటుంది, ఏదో బెంగ వెంటాడుతూ ఉంటుంది. దాన్ని దాటం ఎట్లా, ఆ బెంగని ఎలాగా, ఆ బెంగని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఏదో బెంగ పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మాకు తెలియటం లేదు. భగవంతుని ప్రార్థిస్తాం, ఒకరికే భగవంతుని నామం చేసుకుని అంత మాత్రం చేసి మాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదు, ఈ బెంగ పోవటం లేదు అని ప్రశ్న. అంటే ఇంకోటి బెంగ అంటే ఏంటి, తలంపది. మీకు ఇక బాగా అర్థం చేసుకోండి, మీకు ఎప్పుడన్నా గర్వం వచ్చింది అనుకోండి అది ఒక తలంపు. మీరు ఏదైనా బెంగ పెట్టుకున్నారంటే కదా నిజం కదా, ఒక తలంపు అది, అది ఒక తలంపు. ప్రతిది తలంపు, మీ శరీరానికి చావు వస్తుంది అనుకోండి అది నిజం కాదు, ఇక తలంపే శరీరానికి, మీకు శరీరానికి, మన శరీరానికి ఏదో రోజు చావు వస్తుంది అది కూడా తలంపే. నేను పుట్టాను అనుకోవడం తలంపు, నేను చనిపోతున్నాను అనుకోవడం తలంపు, నీకు నేను బెంగ పెట్టుకున్నానని తలంపు, మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాను అనుకున్న తలంపు, రోజులు బాగా వెళ్ళటం లేదని ఒక తలంపు, ప్రతిది తలంపే. నీకు తలంపు వచ్చిందంటే సారోలోంచి నువ్వు బయటకు రాలేవు. మా పరిస్థితులు బాగున్నాయనుకోవటం తలంపు, బాగోలేదనుకోవటం తలంపు, అన్నీ తలంపులే, అన్నీ తలంపు. ఆల్ థాట్స్ ఆర్ సారోఫుల్. ఏ తలంపు అయినా సరే నీకు తలంపు వస్తా అంటే తలంపు అయినా కానీ దుఃఖం వచ్చేస్తుంది. తర్వాత మీకు ఏదైనా ధనం ఉందనుకోండి అనుకోండి, నాకు ధనం ఉంది అనుకుంటా అనుకోండి, దానివల్ల మీకు ప్లెజర్ వస్తుంది, అది తెలంపే అవటానికి. దానివల్ల ఏమొస్తుంది, ఎంతగానో సంతోషం వస్తుంది. ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో అయినా ఎక్స్టర్నల్గా నువ్వు ఏది తీసుకుని ప్రెజర్ పెయిన్ కింద మారిపోతుంది, అది చట్టం, అది డివైన్ లా. ఎక్స్టర్నల్ విషయాల నుంచి నువ్వు ఏదైనా ప్రెజర్ తీసుకుంటే ఏదో రోజున పెయిన్ కింద మారిపోతుంది. నీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకోండి, మీ దుఃఖము ఆనందముగా మారిపోవును. నీకు సబ్జెక్ట్ కనుక అర్థమవుతుంది అంటే మీ దుఃఖం అంతా ఆనందముగా మారిపోవును. మీరికి బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి అక్కడ ఏదో ప్రెజర్ వస్తుంది, ఏదో ప్రెజర్ తీసుకుంటారు, ఈ ప్రెజరే మీకు భవిష్యత్తులో పెయిన్ కింద మారిపోతుంది. మనం ఏదైతే సంతోషం అనుకుంటున్నామో అదే భవిష్యత్తులో దుఃఖంగా మారిపోతుంది. అది మనకు తెలియదు, ఈ సంతోషమే ప్రెజరే పెయిన్ కింద మారుతుందని మనకు తెలియక దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ కంచాలను ఆకినట్టు నాపుతూ ఉంటాం ఆ ప్రెజర్ని. బయట ఉన్న వస్తువుల మీద కానీ, బయట ఉన్న వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన సంఘటనల మీద ఆధారపడి మీరు ఏ ప్రెజర్ తీసుకున్నా అది డిపెండెంట్. ప్రతిదీ కూడా పెయిన్ కింద మారిపోయి తీరుతుంది, చట్టం డివైన్లా, అది ఎటర్నల్లా, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, అది యాన్షెంట్లా, అది మ్యాన్మేడ్ కాదు. మీకు డైరెక్ట్గా పొదుక్కాడు పాలు ఎలా ఉంటాయో, పొదుక్కాడు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, అటువంటి ఆత్మలోంచి వచ్చే ఆనందం అటువంటిది, అది దుఃఖ మిశ్రితం కాదు. డైరెక్ట్గా మీరు ఏదిగా ఉన్నారో దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం. పైగా అది డిపెండెంట్గా ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. అది అనుభవిస్తుంటే మీరు ఏ క్షణానికి ఆ క్షణమే కొత్తగా ఉంటుంది మీకు, అది ఏ క్షణానికి ఆ క్షణమే ఇదే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అనిపిస్తుంది. శనిశ్వరమ్మ గారు ఎప్పుడు నాతోటి ఫోన్లో మాట్లాడినా ఒక శ్లోకం ముందు చెప్పి తర్వాత మాట్లాడేవారు, అది రమణ మహర్షి గారికి ఫేవరెట్. అది రమణ మహర్షి గారి శ్లోకం, ఆ శ్లోకం చినసురమ్మ గారు ఆ శ్లోకం ఎక్కువ కోట్ చేసేవారు. రమణ మహర్షి గారు రాసిన శ్లోకం అది చినసురమ్మ గారు బైహార్ట్ చేస్తారు, అది కోట్ చేస్తారు. నాన్నగారు మీరు బాగున్నారని ముందు అనేవారు కాదు. ఏకమక్షరం వృధి నిరంతరం భాషతే స్వయం లిఖ్యతే కథం. ఏకమక్షరం విధి నిరంతరం భాషతే స్వయం లిఖ్యతే కథం. అంటే ఎవరో భగవాన్ ఒక భక్తుడు వచ్చి అడిగాడు, అంటే ఏదైనా ఒక మంచి మాట రాసి ఇవ్వండి భగవాన్ అడిగారు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, నాశనం లేనిది, అది దాని నాశనం లేదు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నాశనం లేనిది, అది అక్షరం దానికి నాశనం. ఉన్నది ఒకటంటే ఒకటి, అది ఏకంగా ఉంది, రెండుగా లేదు, మూడుగా లేదు. ఏకం అక్షరం వృధి నిరంతరం, అది వృధి నిరంతరం. మన హృదయంలో స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో, సుషిప్త అవస్థలో, అన్ని కాలాల్లో అది ఎప్పుడూ ప్రకాశిస్తున్నాం. ఆధ్యాత్మిక హృదయంలో ఇది భౌతిక శరీరంతో సంబంధం లేదు, భౌతిక దేహంతో సంబంధం లేదు, భౌతిక శాస్త్రంతో కానీ, రసాయన శాస్త్రాలతో కానీ, ఫిజికల్ సైన్సెస్తో కానీ, మెటీరియల్ సైన్సెస్తో కానీ, మెడికల్ సైన్సెస్తో కానీ, ఏది ఏ సైన్స్తో సంబంధం లేకుండా హృదయంలో, అంటే శరీరంతో సంబంధం లేదు, ఈ దేహంలో లోపల ఒక ఆధ్యాత్మిక హృదయంలో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు తనంతట తనగా ప్రకాశిస్తుంది. అది ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ ఇక్కడ ఉన్నా నాకు కనపడదు, ఈ కరెంట్ అన్నా ఉండాలి, పవర్ అన్నా ఉండాలి, బయట సూర్యుడు వెలుతురు ఉండాలి, ఈ రెండు లేకపోతే మైక్ ఎక్కడున్నా కనపడదు. అక్కడ హృదయంలోనే వస్తువు అలా కదట్టండి, అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుంది, అది ఉండటం వల్ల అది కనబడుతూ ఉంటుంది. వండర్ఫుల్. ఏంచేత అది చైతన్యం. ఈ మైక్ ఇది ఉండటం వల్ల తెలియబడదు, ఏదో లైట్ ఎక్స్టర్నల్ దీని లైట్ సహాయం ఉండాలి. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, సూర్యుడు లైట్ లేదు, ఇంక మైక్ ఉన్నా కనపడదు. ఈ హృదయంలోని వస్తువు అటువంటిది కదట్టింది, అది ఉండటం వల్లే తెలుస్తుందటండి, అది ఉండటం వల్లే కనపడుతుంది. పై ఎక్స్టర్నల్గా దానికి ఏం సహాయం అక్కర్లేదు, అది ఉండటానికి, అది ఉందని తెలియటానికి అది ఉండటం వల్లది తెలియబడుతూ ఉంటుంది. అది ఉండటం వల్లే అది తెలియబడుతూ ఉంటుంది, కానీ అది ఉందని చెప్పడానికి ఇంకొకరు అక్కర్లేదు. అక్కడ ఏకమక్షరం వృధి నిరంతరం, ఇంకా మన ఊరికే ఫిజికల్ హార్ట్ లాంటిది కాదు, అది 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 పుట్టింది చనిపోతుంది, కానీ పుట్టిన దానికి చావు లేదు, పుట్టిన దానికి చావు ఉంది, పుట్టిన దానికి చావు లేదు. అది దేహానికి ఏమో చావు పుట్టుకులు ఉన్నాయి, మనస్సుకి వికారాలు ఉన్నాయి, అహంకారం అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి, అది అటువంటిది కాదు. అది పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో దానికి తెలియదు. సూర్యుడు ఎప్పుడు చీకటిని చూడలేదు, అలాగే వస్తువు కూడా సద్వస్తువు ఎప్పుడు పుట్టుక చావు ఎలా ఉంటుందో దానికి తెలియదు. లేదంటే ఉంది, లేదంటే ఉంది. ఒకవేళ నీకు అర్థం కాదంత మాత్రం కాదు లేదని కాదు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ రిటన్ ఎక్స్ప్రెషన్. నీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ కందదు, రిటన్ ఎక్స్ప్రెషన్ కందదు. అలాగని వస్తువు లేదంటే లేదు, అది అనుభవిక వైద్యం. ఆ వస్తువు లేదనుకోండి, వశిష్ఠుడికి అర్థం కాదు, రాముడికి అర్థం కాదు, వాల్మీకి అర్థం కాదు. వస్తువు ఒకటి ఉంది కాబట్టి అది గోచరించింది వాళ్ళకి. అది నిజంగా లేదనుకోండి, వశిష్ఠుడికి గోచరించదు. అలా యోగవాస్యమే లేదు. యోగవాస్యం అంటే వశిష్ఠుడు అంటే, అయితే వాల్మీకి అంటే వాళ్ళు ఇండివిజువల్స్ కాదు, పర్సనాలిటీస్. వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో ఏదో మామూలుగా పరీక్షలో రాసిన ఎంగిలి ముక్కలు కాదు అవి. అవి పరీక్షలో పేపర్లు ఇంటికాడ పిల్లల పాట పుస్తకాలు చదివికెళ్ళి పరీక్షలు కక్కేస్తూ ఉంటారు పేపర్ రోజున. ఆ ఎంగిలి ముక్కలు కాదు, వాళ్ళ అనుభవం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అనుభవం మాట్లాడుతూ ఉంటుంది. మంచిది వాళ్ళ కలకాలం నిలబడుతుంది. వశిష్ఠుడు మాట్లాడేంటే అది నోరు కాదు మాట్లాడేది, లోపల మనస్సు కాదు మాట్లాడేది. అక్కడ ఇండివిజువల్ అయ్యి కాదు దేహాభిమానం, వశిష్ఠుడికి ఉన్న దేహాభిమానం అక్కడ మాట్లాడటం లేదు. ఆ దేహగతమైన నేను అక్కడ మాట్లాడటం లేదు. వశిష్ఠుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్ కాదు, ఒక పర్సనాలిటీ, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్, గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతూ ఉంటుంది, అది యోగ వాసిష్ఠుడు. అందుకని ఇండివిజువల్ కాదు, ఒక వ్యక్తి కాదు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తి మాట్లాడేది నిలబడదు, ఒక వ్యక్తి మాట్లాడేది నిలబడదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీకు అర్థమవుతుంది? రాగద్వేషాలు పెట్టుకుని ఏదో మాట్లాడుతా అనుకుని నా మాటలు నిలబడవు. వాళ్ళది మృత మనస్సు. వాళ్ళు ఏంటి మృత మనస్సు? ఇష్టాలు కానీ ఎవరైనా మనం అంక ఇష్టంగా చూశారనుకోండి, మీకు అర్థమవుతుంది, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. అయిష్టంగా చూశారనుకోండి, రొసరసగా చూశారనుకోండి, కోపం కోపంగా చూశారనుకోండి, వచ్చి సరిగ్గా మన మనసు మీద ముద్ర పడిపోతుంది. ఇష్టంగా చూసినా మన మనసు మీద ముద్ర పడిపోతుంది, అయిష్టంగా చూసినా ముద్ర పడిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే ఋషుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం ఎలా చూసినా, ఇష్టంగా చూసినా అయిష్టంగా చూసినా ఆ మనసు మీద ముద్రలు పడవు. ఏం చెప్తుంది మృత మనసు? అది మనకు ముద్రలు పడతాయి. ఎవరైనా అసలు మాట్లాడుతుంటే మన మీద ఇష్టంగా మాట్లాడుతున్నారా ఇష్టంగా మాట్లాడుతున్నారా మనకు తెలిసిపోతుంది అనుకోండి, అవి కూడా ముద్రలు పడిపోతాయి. వాళ్ళకి ఏం ముద్రలు పడవు. ఏం చేత కాదు, ఆ మాట్లాడేది వాళ్ళు కాదని వాళ్ళకి తెలుసు. ఆ మాట్లాడేది వాళ్ళు కాదని వాళ్ళకి తెలుసు. ఏదో నాన్సెన్స్ మాట్లాడుతున్నారు, మాట్లాడేది వాళ్ళు కాదని తెలుసు. అంటే దీని ప్రభావం అక్కడ ఉండదు, అది అగ్నిహోత్రం, అది ఫైర్. అది ఆ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వశిష్ఠుడు మాట్లాడండి, ఒక వ్యక్తి కాదు అది, అక్కడ మాట్లాడండి వ్యక్తి మాట్లాడింది నిలబడదు. బ్రహ్మానుభవం, బ్రహ్మానందం అక్కడ మాట్లాడేది, అది ఇండివిజువల్ కాదు, గ్రేటెస్ట్ పర్సనాలిటీ, ఎవర్ లివింగ్ ట్రూత్, నేకెడ్ ట్రూత్ మాట్లాడుతుంది అక్కడ. ఏకమక్షరం, వృద్ధి నిరంతరం, అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని కాలాల్లో అది అనవస్థలో ఉండి అది ఉండటం వల్ల తెలియబడతా ఉంటుంది. అందుకని దానికి బాహ్య సహాయం అక్కర్లేదు. అది నీకు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అనుకో, అది ఉండటం వల్ల నీకు తెలియబడతా ఉంటుంది, కానీ దానికి ఇంకో సహాయం అక్కర్లేదు. అది ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో నీకు ఇంక రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు, అది ఉండటం వల్లే తెలియబడుతూ ఉంటుంది. తీసుకొచ్చారండి, సరిగ్గా సమయానికి తీసుకొచ్చారు. దీన్ని సమయస్ఫూర్తి అంటారు. ఇప్పుడు రామకృష్ణరాజు గారు చేసేది ఏంటంటే అండి, సమయస్ఫూర్తి అంటారు దీన్ని. ఇవి ఏకమక్షరం, వృద్ధి నిరంతరం, భాషతే స్వయం, లిఖితే కథం. అంటే అక్కడ చెప్తున్నారు, దాని తాత్పర్యం కూడా రాశారు, ఇది అందరికీ పంచిపెడుతున్నారు అనుకోకుండా ఇది ప్రింట్ చేశారని నాకు తెలియదు. కాకతాళీయం అంటారు ఇది, ఇది ప్రింట్ చేశారని నాకు తెలియదు. ఊరికి అదలాపంగా ఇది సూరమ్మ గారి జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. హృదయంలో నిరంతరము స్వయముగా ప్రకాశిస్తున్నా, దీని తాత్పర్యం కూడా రాశారు. ఈ శ్లోకానికి తాత్పర్యం రాశారు, హృదయములో నిరంతరము స్వయముగా, స్వయముగా స్వతంత్రము, స్వయముగంటే స్వతంత్రముగా అంటే ఇంక బాహ్య పరిస్థితులతో సంబంధం లేదు, బాహ్య సంఘటనలతో సంబంధం లేదు, పంచభూతాలతో సంబంధం లేదు, చావు పుట్టుకలతో సంబంధం లేదు, మనస్సుకి వికారాలతో సంబంధం లేదు, ఏమి యక్షణలుగా దానికి ఏమి సంబంధం లేదు. దానికి ఏం ధనంతర తానే అది ఉండటం వల్ల తెలియబడుతుంది, తనంతర తానిగా ప్రకాశిస్తూ ఉంటుంది. తనంతట తాను మళ్ళీ మీద కృష్ణాలు పోయి అక్కర్లేదు, పెట్రోల్ పోయి అక్కర్లేదు, తనంతట తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది, పైగా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, పైగా దానికి నాశనం లేదు, నోయి ముగింపు లేదు దానికి, ఆ ప్రకాశానికి ముగింపు లేదు. ఏం చేద్దంటే ఆది ఉంటే ముగింపు, మొదలుంటే చివరు ఉంటుంది, మొదలు లేని దానికి చివరు లేదు, మొదలున్నదానికి చివరు ఉంటుంది, మొదలు లేని దానికి చివరు ఉండదు, ఆది ఉన్న దానికి ముగింపు ఉంటుంది. ఆ వస్తువుకి ఆది లేదు, ఆది లేదు కాబట్టి దానికి ముగింపు మగింపు కూడా. నాశనం లేని ఏకైక సద్వస్తువును, అది ఒకటంటే ఒకటే, అది ట్రూత్ కూడా ఒకటిగా ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. నిజం అనేది ఒకటిగానే ఉంటుంది, రెండుగాను ఉండదు, మూడుగాను ఉండదు. సద్వస్తువు ఏకైక సద్వస్తువును, సద్వస్తువు అంటే సత్య వస్తువు, అంటే వ్యవహారిక సత్యం కాదు ఇది, ఇది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. ఏమంటారు దీన్ని, సృష్టి, ఈ సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో, ఈ సృష్టి ఉన్నప్పుడు ఏదైతే ఉందో, ఈ పంచభూతాలు లేనప్పుడు ఏదైతే ఉందో, పంచభూతాలు లేనప్పుడు కూడా ఏదైతే ఉందో, అన్ని కాలాల్లో ఏదైతే ఉంటుందో, అన్ని అవస్థల్లో ఏదైతే ఉంటుందో, సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా స్వతంత్రంగా ఏ వస్తువు అయితే ఉంటుందో అది అంతటా ఉండటమే కాదు, హృదయంలో అదే అంతర్యామిగా ఉంది. అది అంతటా ఉండటమే కాదు, నీ హృదయంలో కూడా అంతర్యామిగా ఉంది, నీ హృదయంలో కూడా అంతర్యామిగా ఉంది, నీ హృదయంలో, నీ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుంటే ఇదే అంతటా ఉన్నదాన్ని నీకు గోచరిస్తుంది. ఇది వేరు అది వేరు కాదు, అదే ఇది ఇదే అది అనే సంగతి అనుభవం నీకు ఎప్పుడు వస్తుందంటే హృదయంలో ఉన్నది నీకు ప్రత్యక్షం అయ్యాక వస్తుంది. ఇదే అది అదే ఇది, నా హృదయంలో ఉన్నది ఒకటి బయట ఉన్నది ఒకటి కాదు, ఇదే అది అదే ఇది. నీ హృదయంలో ఉన్నది నీకు ఎరుకులోకి వచ్చాక నా హృదయంలోనే మట్టుకు లేదు, అంతటా ఉండేది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లో ఉన్నది, ఉన్నది ఒకటంటే ఒక్కటే, అది రెండుగా లేదు, అది ఏకంగా ఉంది, ఆనందంగా ఉంది, శాంతంగా ఉంది, దానికి చావు పుట్టుకలతో సంబంధం లేదు, ద్వైతంతో సంబంధం లేదు, అద్వితీయంతో సంబంధం లేదు. అది సద్వస్తువును ఎట్లా నువ్వేమంటున్నాడు, సత్యం ఆత్మ గురించి పరమాత్మ గురించి ఆ సత్యం గురించి ఉన్నదేదో ఒకటి వస్తువు ఉంది, ఆ సత్పదార్థం గురించి దాన్ని ఏదైనా రాయమని అడుగుతున్నావు, నోడితోడు చెప్పలేని దాన్ని, చేతితోడు రాయలేని దాన్ని ఎలా రాయమంటావు, నోడితోడు చెప్పలేని దాన్ని ఎలా చెప్పమంటావు అని చెప్పి నోడితోడు చెప్పలేను, చేతితోడు రాయలేను, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్ అని ఆ భక్తుడికి చెప్పాడు. ఈ శ్లోకం చిన్న స్వరం వారికి ఇష్టం, ఇది ఇది పిండి చేసి పంచి పెడతారని ఇది అనుకోలేదు, కాకతాళి ఇది నా నోటంట, నా నోటంట వచ్చింది, ఈ దైవ నిర్ణయం ఇది నాకు చూపించలేదు, రూమ్లో కూర్చున్నాం అరగంట, కానీ ఇది ప్రింట్ చేసామని కూడా నాకు చెప్పలేదు. ఏకమక్షరం ఉరిది నిరంతరం భాషతే స్వయం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, భాషతే అది ఉండటం వల్ల అది తెలియబడుతుంది, తనంతర తానుగా ప్రకాశిస్తుంది, కానీ దాని ప్రకాశానికి మీ సహాయం అక్కర్లేదు. ఇక్కడ రెండు కీలకమైన పాయింట్లు, అది స్వయం తనంతర తానుగానే ప్రకాశిస్తుంది, అది ఉండటం వల్ల అది తెలియబడుతుంది, కానీ ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లేని కదా ఉందని దాన్ని, ఆ సదా ఉన్న వస్తువు, ఆ నిర్మలమైన వస్తువు, నిశ్చలమైన వస్తువు. అంటే మీ ఇంట్లో బంగారం ఉంటే తెలియదు, మీ మనస్సు బంగారం అయితే తెలుస్తుంది. మీ ఇంట్లో బంగారం అది తెలియదు, మీ మనస్సు బంగారం అయింది అనుకోండి, ఇది తెలుస్తుంది. ఇంట్లో బంగారం భోగాన్ని ఇస్తుందండి, మనసులో బంగారం యోగాన్ని ఇస్తుంది. అది చేసి పని ఉంది, ఇది చేసి పని ఉంది. భాషతే స్వయం తన అది ఉండటం, ఈ రెండు జ్ఞాపకం పెట్టుకుని అది ఉండటం వల్లే అది తెలియబడుతూ ఉంటుంది. ఒకటి రెండు తనంతర తానుగా ప్రకాశిస్తుంది, కానీ ఈ పంచభూతాల సహాయం, ప్రపంచం యొక్క లోకం, సృష్టి యొక్క సహాయం, ఏ సహాయం అక్కర్లేదు తనంతర తానుగా. అటువంటి సద్వస్తువు గురించి, అటువంటి సద్వస్తువు గురించి, అటువంటి సత్య వస్తువు గురించి నన్ను నోడితోడు ఎలా చెప్పగలను, చేతితోడు ఎలా రాయగలను, ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. ఏకమక్షరం ఉరిది నిరంతరం భాషతే స్వయం లిఖితే కథం. ఎవడో రాయమన్నాడు ఆ వస్తువు గురించి. ఎలా రాయగలను? రాసేది అది, అది రాసేదా చెప్పేదే అతీతం. ఎన్నిట్లకి మన మాటకు అందదు, మాటకు అందదు, మనసుకు అందదు, రాతకు అందదు. అయితే లేదంటే ఉంది, ఇది మీరు పట్టుకోవాలి. రాతకు అందదు, మాటకు అందదు, మనసుకు అందదు, కానీ లేదంటే ఉంది. ఎవరు ప్రజెంట్? ఆల్వేజ్ ప్రజెంట్. ఎవరు ప్రజెంట్? ఇక్కడ వీడు ఏదో అడుగుతున్నాడు, ఏదో బెంగలు వస్తున్నాయండి మాకు, ఏదో బెంగలు వస్తున్నాయి, ఏదో బెంగ పోయిందండి ఇంకో బెంగ వస్తుంది, ఒక ముళ్ళు తీసేసుకున్నామంటే ఇంకో ముళ్ళు తిరుగుతుంది, ఒక రోగం పోయిందంటే ఇంకో రోగం వస్తుంది, ఇలా ఏదో గొడవలు వస్తున్నాయి, అశాంతి వస్తుంది. వరల్డ్ పీపుల్ కదా మేము, మాకు ఏదో ఒకటి వస్తుంది అడిగితే వీడు ఒకటి చెప్పాడు, భగవాన్ ఒకటి అంటున్నారు. అది ఈశ్వరుడు అనే వాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు వాడు అని ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగటం లేదు, ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదు, జరగటానికి వీలు లేదు, ఈశ్వరుడు తెలియకుండా జరగదు. అయితే నువ్వు ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం నీకు కనుక ఉంటే, అంటే 100% నూటికి 100 పాయింట్లు కనుక విశ్వాసం ముందు సాధన మాట అటుంచు, ముందు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకి ఈ ప్రపంచానికి మనకి కూడా జీవకోటికి పంచభూతాలకి ఒక యజమాని ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు అని నమ్మకం నీకు పూర్తిగా కలిగితే ముందు నీ బెంగలు తగ్గిపోతాయని చెప్పాడు. సాధన రెండో పక్షం, సాధన తర్వాత చూద్దాం. అలా ఆ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నా నీకు నిశ్చయం కలగాలి, ఫెయిత్ కలగాలి. ఏంటది? దాని విశ్వాసం అంటారు. అంటే విశ్వాసం కొండలను కూడా కదిపించగలదాడు, విశ్వాసం కొండలను కూడా కదిలింపజేయగలదు, ఫెయిత్కి అంత శక్తి ఉంది. నీకు ఆ విశ్వాసం కనుక కలిగితే తప్పనిసరిగా నీకు బెంగలు తగ్గిపోతాయి. అంటే భగవంతుడు ఉన్నాడని మేము నమ్ముతున్నామండి అన్నాడు వీడు. ఎంతో కొంత నమ్ముతున్నాం భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం. అయితే ఆయన ఏమన్నా భగవంతుడు ఉన్నాడని నిజంగా నమ్ముతున్నావు అనుకో, భగవాన్ చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడని నిజంగా నేను నమ్ముతున్నావు అనుకో, నీ నమ్మకం నిజమనుకో, మరి భగవంతుడి సంకల్పాన్ని ఎందుకు గౌరవించలేకపోతున్నావు? భగవంతుడి సంకల్పానికి ఎందుకు లోబడి నువ్వు ఉండలేకపోతున్నావు? భగవంతుడు వేరు, భగవంతుడి సంకల్పం వేరు కాదు, భగవంతుడు వేరు, భగవంతుడి సంకల్పం వేరు కాదు. నీకు భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కనుక నీకుంటే ఆయన సంకల్పానికి ఆయనకి ఇష్టానికి అనుకూలంగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? అంటే నీకు విశ్వాసం సరిపోవటం లేదు. మన గర్వం, మనకున్న గర్వం భగవంతుడి మీద విశ్వాసం కలగనివ్వదు. ప్రైడ్ ఉంది మనకి, అది కలగనివ్వదు. ఆ ప్రైడ్ ఫెయిత్ని కలగనివ్వదు, విశ్వాసం కలగనివ్వదు. నీకు విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీ విశ్వాసమే కనుక నిజమైతే ఆయన సంకల్పం మీద, ఆయన ఇష్టం మీద నీకు గౌరవం ఎందుకు కలగటం లేదు? నీకు నచ్చని జరిగితే దాని గురించి బాధపడకూడదు. నీకు నిజంగా భగవంతుడి మీద గౌరవం ఉందనుకో, భగవంతుడి మీద నమ్మకం ఉందనుకో, నీకు ఉదాహరణ ఇక్కడికి వచ్చాం మన రామకృష్ణరాయలు ఏమీ గౌరవం చేయరనుకోండి, ఊరికి అనుకోని మాట్లాడచ్చు, మనకి ఎర్రచేయం కుట్టినట్టు ఉండకూడదు. మన ఇక్కడికి వచ్చాం రామకృష్ణరాయలు మనల్ని ఏం గౌరవం చేయరనుకోండి, మనల్ని ఏం పట్టించుకోరనుకోండి, మంచి నీళ్ళు కూడా అడగరనుకోండి, నథింగ్ యాజ్ ఇఫ్ హ్యాపెన్, అది ఏమీ జరగలేదు అనుకోవాలి. మనం రామకృష్ణరాజు గారు మనల్ని గౌరవం చేయాలనే తలంపు కూడా మనకు రాకూడదు. అది భగవంతుని సంకల్పాన్ని గౌరవించడం అంటే. ఏమండి బాగా గౌరవించారనుకోండి, మన మనసులో వికారాలు రాకూడదు. గౌరవించడం ఈశ్వర సంకల్పం, గౌరవించకపోవటం ఈశ్వర సంకల్పం. మనం మంచి ఈశ్వర సంకల్పం అనుకున్నప్పుడు చెడ్డ ఈశ్వర సంకల్పం ఎందుకు అనుకోకూడదు? అది నీదే, ఆ మంచి నీదే, చెడ్డ నీదే, అది మనస్సు యొక్క కల్పితం, జీవుడి యొక్క కల్పితం. మంచి చెడ్డ అనేది ఈశ్వరుడే కల్పితం కాదు. దేర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఒక భగవంతుని తప్పించి అన్ని మనోకల్పితాలే, ఈశ్వరుడు తప్పించి అన్ని మనోకల్పితాలే, ఇష్టాలు అయిష్టాలు అన్నీ మనోకల్పితాలే, శత్రుత్వాలు ఈ స్నేహాలు అన్నీ మనోకల్పితాలే. ఇదంతా డస్టే, మనం ఏదైతే బంగారం అనుకుంటున్నామో అదంతా డస్టే. అంచేత నీకు నీకు నచ్చంది ఏదైనా, నీకు భగవంతుని మీద విశ్వాసం నిజమనుకో, మీ ఇంట్లో ఏదైనా మీకు నచ్చంది జరిగిందనుకోండి, మీ ఇంట్లో మీకు ఏదైనా నచ్చం జరిగిందనుకోండి, ఆ జరిగినట్టు ఈశ్వరుడికి తెలుసునా తెలియదా? తెలుసు, తెలుసు. ఈశ్వరుడు తెలియకుండా మీ ఇంటికాడ జరగలేదు కదా, మరి నీకు నీకు దుఃఖం ఎందుకు వస్తాను దానివల్ల? మీకు మీకు ఇష్టం లేని సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, ఆ ఇష్టం లేని సంఘటన ఈశ్వరుడు తెలుసుండి జరిగిందా తెలియక జరిగిందా? ఈశ్వరుడు తెలియకుండేది జరగదు. మరి మీకు ఈశ్వర సంకల్పం అలా ఉన్నప్పుడు మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే ఈశ్వర సంకల్పం మీద మీకు గౌరవం లేదు. యూ మస్ట్ యాక్సెప్ట్ ది విల్ ఆఫ్ గాడ్. భగవద్గీత సంకల్పాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఎవరు అన్నారు, నేను రాగానే పెద్ద సూరమ్మ గారు ఇంకా శరీరానికి మరణం రావటాలని ఆహారం తగ్గించేస్తున్నారు, నిజమాబద్ధం నాకు తెలిసి ఎవరికి రాగానని చెప్పారు, అది తగ్గించకూడదు. ఆయుధాలు ఎవరు ఇచ్చారంటే మనకు భగవంతుడు ఇచ్చాడు. ముక్కులో గాలి ఎవడైతే పోసాడో వాడికి గాలి చేస్తాడు, ఎవడు చీ ముక్కులో గాలి బయటకు చేస్తాడు. మధ్యలో మన ఇష్టం కట్ చేయటం. మనం ఎప్పుడు కూడా 1000 సంవత్సరాలు జీవించాలనుకోకూడదు. ఎప్పుడు చావు వస్తుంది ఎప్పుడు చావు వస్తుంది అని కనిపెట్టుకుండకూడదు. ఈ రెండూ చెడ్డే. ఎప్పుడు చావు వస్తుంది ఎప్పుడు చావు వస్తుంది అలా కనిపెట్టుకుండకూడదు. అలాగని ఎప్పుడు బతకాలి 1000 సంవత్సరాలు జీవించాలని అనుకోకూడదు. అదెంత చెడ్డ ఇదెంత చెడ్డ ఉండవండి. మీకు ఇప్పుడు మన ఇండియా మొత్తానికి పెద్ద వయసు ఉన్నవాడికి 120 ఏళ్ళు ఉన్నాయి అట్ని. ఒరిస్సాలో కావడం ఇంకా బతుకుంది, ఆవిడకి 120 ఏళ్ళు అట్ని. ఓల్డెస్ట్ లేడీ ఇన్ ఇండియా నవ్వప్పుడు 120 సంవత్సరాలు. ఆవిడ కోడలకు 90 సంవత్సరాలు అట్టి, ఆవిడకి 120 సంవత్సరాలు. ఆవిడ సుఖంగా ఉంది, ఇంకా ఆవిడ హాయిగానే ఉంది, ఆవిడ చిన్న జీర్ణం అవుతుంది, చచ్చిపోవాలని ఆవిడ అనుకోవటాలేదు. ఆవిడ చనిపో ఎవరండి? అదేండి, ఇప్పుడు 100 ఏళ్ళంటే 150 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తాడనుకోండి, ఆవిడ హ్యాపీగా ఉండవలసింది. అంటే భగవంతుడి నిర్ణయానికి మనం విరుద్ధంగా ఉండక్కర్లేదు. అంటే మనం తొందరగా చనిపోవాలని అనుకోకూడదు, 1000 సంవత్సరాలు బతకాలని అనుకోకూడదు. భగవంతుడి సంకల్పం అంటే అది. అంటే మన శరీరం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో అది ఎంతకాలం ఉండాలి ఎక్కడ ఉండాలి అదంతా నిర్ణయం. మన అన్ని సినిమా తీసేసిన సినిమాలు మరి మన శరీరాలన్నీ తీసేసిన సినిమాలు. అది ఎక్కడ ఉండాలి ఎంతకాలం ఉండాలి వేసి ఏ రోజు వరకు ఆ శరీరం భూమి మీద తిరుగుతూ ఉండాలి, అది జూలపాలెంలో ఉండాలి అది భీమవరంలో ఉండాలి ఎక్కడ ఉండాలి అది అంతా ఈశ్వరుడి నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కూర్చుని చనిపోతారు, కొంతమంది నడుస్తూ చనిపోతారు, కొంతమంది నిద్రలో చనిపోతారు, కొంతమంది అన్నం తింటూ చనిపోతారు. ఎలా చనిపోవాలో కూడా ఈశ్వరుడి నిర్ణయం ఉంటుంది అక్కడ, అది నీ ఇష్టం కాదు. కొంతమంది నిద్రలో చనిపోతారు, అది ఎప్పుడు చనిపోవాలి ఎలా చనిపోవాలి అది ఈశ్వర నిర్ణయం. నాకు 87వ సంవత్సరంలో అంటే 1987వ సంవత్సరం, నాకు 87వ సంవత్సరం కాదు, 1987వ సంవత్సరంలో నాకు బాగా జబ్బు చేసింది ఆ శరీరానికి. జబ్బు చేస్తే పాలకొల్లి డాక్టర్లు అందరూ, నాన్నగారు మీరు చచ్చిపోతారు, మీకు ఏది కావాలంటే తినమన్నారు. మీకు చేపలు ఇష్టమైతే చేపలు, మాంసం పొలాలు ఇష్టమైతే మాంసం పొలం, నీకు ఏది తినాలంటే తినమన్నారు. అని సచ్చివాడికి ఇంకా పచ్చి వెంతుకని, ఇంకా సచ్చివాడికి పచ్చి వెంతుకండి. డాక్టర్లు ఏం చెప్పారంటే నాకు, మీరు ఎలాగైనా ఉండరు, ఇంకెంతో కాలం ఉండరండి, చచ్చిపోతారు ఇంకా రోజులు లెక్కే, కానీ మీరు నోరు కట్టుకోకండి, మీకు జున్ను తినాలంటే జున్ను, ఏది తినాలంటే తినండి అని చెప్పారు. పైగా ఒక డాక్టర్ గారు కాంపౌండర్ చేత కౌరంభించారు నాకు. నీకు నిజంగా చెప్తున్నాను, ఆ చచ్చిపోతున్నామని వచ్చి కౌరు వచ్చాడు, నాకు సంతోషం వచ్చింది లోపల. డాక్టర్ చెప్పింది నిజమో చచ్చిపోతామని, నాకు లోపల చచ్చిపోతామని చెప్తున్నారు కదా డాక్టర్లు, లోపల నాకు ఏం తెలియకుండా సంతోషం వచ్చేసింది. అది తప్పదు, అలా రాకూడదు. కారణం ఇప్పుడు కూడా నాకు అదే, ఎందుకు వస్తాను సంతోషం, నేను ఆ డాక్టర్లు చెప్పి మాటలకి వికారం లేకుండా నేను ఉండలేకపోయాను. భయం వేసేది కాదు, ఇంకా ఉండాలనిపించేది కాదు. ఆ చావుకారు చెప్పగా నాకు సంతోషం వచ్చేసింది, బాగా సంతోషం వచ్చేసింది. సంతోషం కూడా ఒక వికారం, దుఃఖం ఏ విధంగా అయితే వికారము, భయం ఏ విధంగా అయితే వికారము, సంతోషం కూడా వికారం. ఆ సంతోషం ఎందుకు వచ్చింది, అలా రాకూడదే అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అలా అనిపిస్తుంది నాకు, ఎందుకు వచ్చింది ఆ సంతోషం, అలా రాకూడదే అని. అలా రాకూడదు, అది కూడా వికారం. ఆ సంతోషం కూడా ఒక వికారం, అలా రాకూడదు. అయితే భగవంతుడు ఆయుర్దాయం భగవంతుడు ఇస్తాడు, ఆయుష్ భగవంతుడు ఇస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే, ఒక క్షణం ముందు వెళ్ళటం మన ఇష్టం కాదు, ఒక క్షణం లేటుగా వెళ్ళటం మన ఇష్టం కాదు, అది ఈశ్వర నిర్ణయం కాదు. ఆ ఎప్పుడు జరగాలి, ఎప్పుడు నీ శరీరంలో నీ ముక్కులో గాలి బయటకు రావాలో అది ఈశ్వర నిర్ణయిస్తాడు. ఈ లోపల మనం తొందరపడకూడదు, ఎదురు చూడకూడదు, ఎదురు చూడకూడదు. ఏంటి ఇంతకాలం బతికామని అనుకోకూడదు, ఏమనుకోకూడదు, నిర్వికారంగా ఉండాలి. అప్పుడు ఈశ్వరుని యొక్క కృపకి, ఈశ్వరుని దయకి మనం పాత్రలు అవుతాం. ఈశ్వరుని కృపకి, ఈశ్వరుని దయకి పాత్రలు అవుతాం. నువ్వారి నువ్వెప్పుడు ఈశ్వరుని కాదని నువ్వు చేసేది ఏంటి? ఈశ్వరుని కాదని నేను ఏదో చేసేయగలను అనుకున్నదే నీ గర్వం. మనకి గర్వం ఉంది, ఈశ్వరుని కాదని, ఈశ్వరుడికి భిన్నంగా ఉన్నామనుకుని ఈశ్వరుని కాదని కూడా మనం ఏదో చేయగలం అనుకుంటూ ఉంటాం. అదే మన గర్వానికి గుర్తు. నువ్వెవడో చేయటానికి, నువ్వారి నువ్వు నువ్వంటి ఒకడు ఉన్నావా? మనం ఎవరికైనా సహకరించగలం కానీ వాళ్ళని ఉద్ధరించలేము. వాళ్ళు ఉద్ధరించామని అనుకుంటే మన గర్వానికి గుర్తుంది. అది మీ ఇంటికాడ ఏదన్నా మీ సంసారంలో కానీ, అది మీ ఇంటికాడ పరిస్థితుల్లో కానీ మీకు ఇష్టం లేని సంఘటన జరుగుతున్నాయి అనుకోని పెట్టరు భగవంతుడు. అప్పుడు భగవంతుడి దయకి మీరు పాత్రలు అవుతారు. భగవంతుడి దయకి మీరు పాత్రలు అవుతారు. మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం భవిష్యత్తులో మీ మంచి కోసం అలా జరిగిందేమో, అది మీకు తెలియ కంగారు పడుతున్నారు, భగవంతుడికి తెలుసుది. మీకు ఏదైనా ఒక ఇష్టం లేని సంఘటన జరిగింది అనుకోను, అనుకోని మాట్లాడు, అది భగవంతుడికి తెలిసి జరిగింది. ఆ ఇష్టం లేని సంఘటన ద్వారా భవిష్యత్తులో మీకు ఏదో మంచి రావచ్చు. అది అది మీకు తెలియదు కదా రాబోయేది, తెలియక లోపల మీరు కంగారు పడతారు. అలా కంగారు పడక్కర్లేదు. మీకు నచ్చంది జరిగితే దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. మరి అదే మీకు పరిస్థితులకు అనుకూలంగా చెప్పొచ్చు. మీకు ఏ సంఘటన అయితే మీకు ఇష్టం లేని సంఘటన జరిగిందో మళ్ళీ మీ కుటుంబానికి ఆ ఆ సంఘటనే మీకు అనుకూల తీసుకురావచ్చు. ఆ పరిస్థితులు మీకు అనుకూల పరిస్థితులు రావచ్చు భౌతికంగా కూడా. మీరు దానివల్ల మీరు మంచి భవిష్యత్తులోకి రావచ్చు. అది ఏది మంచిదో ఏది చెడ్డదో, మనకేది మంచిదో మనకేది చెడ్డదో మనకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుసు అనే జ్ఞానం మనకు ఉండాలి. మనకేది మంచిదో మనకేది చెడ్డదో మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు. అంటే నీకు ఇష్టం లేని సంఘటన జరిగినంత మాత్రం చేతి నువ్వు పెట్టరు బాబు అక్కర్లేదు. అంటే నీకు మనం ఏం చేయాలంటే లోపల ప్రిపేర్ అవుతూ ఉండాలి. లోపల ప్రిపేర్ అవుతూ ఉండాలి. లోపల మన మైండ్ని సమాయత్తం చేస్తూ ఉండాలి. మన మైండ్ని సమాయత్తం చేస్తూ ఉండాలి. లోపల ప్రిపేర్ అవుతూ ఉండాలి. అది జ్ఞానం కోసం ఎదురు చూసినట్టు ఉండకూడదు. మన చేతిలో ఉన్న పని మనం బాగా చేస్తున్నాం అనేది చూసుకోవాలంతే. అదే జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండకూడదు. జ్ఞానం కోసం అది ఎప్పుడు మీకు జ్ఞానం ఇవ్వాలి, ఎప్పుడు ఆ శాంతినివ్వాలి, ఎప్పుడు మీకు ఆ సుఖాన్ని ప్రసాదించాలి. స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం. అది మనుషుల మీద ఆధారపడింది కాదు, ప్రకృతి మీద ఆధారపడింది కాదు, పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. అది ఎప్పుడు వస్తుంది, అది ఎలా వస్తుంది, అది మీరు ఎదురు చూడొద్దు. మీరు మట్టికి మీరు సాధన బలంతో సమాయత్తం కండి. మీ సాధన బలంగా ఉంటే, మీ సాధన బలంగా ఉంటే, ఈశ్వరు పట్ల మీకున్న విశ్వాసం శక్తివంతంగా ఉంటే, బలహీనమైన గొర్రెని బలమైన గొర్రె ఎలా తరుగుపోతుందో మీ సాధన కూడా, మీ విధిని మీ కర్మను అలా తరుగుకుంటూ వెళ్ళిపోతుంది. బలహీనమైన గొర్రెని బలవంతమైన గొర్రె ఎలా తరుగుకుంటూ వెళ్ళిపోతుందో, ఒకవేళ మీరు ఏదో కర్మ ఉందనుకున్నా, ప్రారంభం ఉందనుకున్నా, విధి అనుకున్నా, మీ సాధన బలం, మీ వివేక బలం, మీ సాధన శక్తి మీ విధిని కూడా తరుముకుంటూ వెళ్ళిపోతుంది. అటువంటిది భగవంతుని పట్ల విశ్వాసం అట్టిది. అంటే నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. యు మస్ట్ యాక్సెప్ట్ ది విల్ ఆఫ్ గాడ్. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, భగవంతుడు తెలియకుండా వాడు చనిపోడు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, భగవంతుడు తెలియకుండా జరిగిపోలేదు. భగవంతుడు తెలియకుండా సృష్టిలో ఏది జరగటానికి వీల్లేదు. భగవంతుడికి అన్ని సర్వశక్తివంతుడే కాదు, సర్వం దర్శిస్తూనే ఉంటాడు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, సర్వసాధారణంగా భక్తులు అనుకుంటారట మనం ఎలా చెప్తే అలా దేవుడు వింటే బాగుండాలి. సర్వసాధారణంగా భక్తులు అందరూ అనుకుంటారట మనం ఎలా చెప్తే అలా ఆయన వినాలట. ఎవరు ఆయన చెప్పినట్టు మనం ఉందామని బుద్ధి ఇంకా మనకు రావటం లేదని. మనం మంచి కాంతి మంచి అనుకుంటాం, మనం మంచి మనకేదో మంచి మనకు సరిగ్గా తెలియదు, మనం మంచి కాంతి కూడా మంచి అనుకుని అది కోరుతూ ఉంటాం, దానివల్ల మనకు ప్రమాదం వస్తున్నాయని తెలుసు. అటువంటి నెరవేర్చడం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు చెప్పింది మనం వినాలనుకోవటం లేదు, మనం చెప్పినట్టుగా వినాలనుకుంటాం. అంటే ఆయనకంటే బుద్ధిమంతులం, ఆయనకంటే తెలివి గలవాళ్ళం అని చివరికి మన అహంకారం మన గర్వం అంత దూరం తీసుకెళ్ళింది. ఆయన భగవంతుడికి బుద్ధి చెప్పాలి మనం అనుకుంటా అంటే ఇంకేంటి మనకు భక్తి? ఆయనకే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మనం, అంటే మన గర్వం అంత దూరం తీసిపోతుంది. మనం దేవుడికే బుద్ధి చెప్పాలనుకుంటున్నాం, ఇంచేత మనకున్న తెలివితేటలు ఆయనకు లేవనుకుంటున్నాం, మనకున్న తెలివితేటలు ఆయనకు లేవనుకుంటున్నాం, మనకున్న బుద్ధి సూక్ష్మత ఆయనకు లేదనుకుంటున్నాం. ఇదే చెప్తున్నాడు, మనం అడిగినట్టు ఆయన చేయమంటున్నాం, కానీ ఆయన సంకల్పాన్ని బట్టి మనం నడుచుకోవాలని బుద్ధి మనకు కలగటం లేదు. ఆయన నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటున్నాం, కానీ ఆయన చెప్పినట్టు నేను చేయటానికి సిద్ధంగా నేను లేను. అంటే మన భక్తి చివరికి అంతవరకు వచ్చింది, అంటే శరణాగతి లేదు. అంటే ఏంటది శరణాగతి లేదు? అర్జునుడు యుద్ధం అయిపోయింది, భారత యుద్ధం అయిపోయింది, ఆ కృష్ణుడు డ్రైవర్, వీడు రథానికి యజమాని. ఎవరు? అర్జునుడు. వాడు డ్రైవరు, వీడు యజమాని, యుద్ధం చేస్తున్నాడు వీడు, ఆయన డ్రైవరు. ఎక్కడైనా మన కారు తోలివాడు కూడా ముందు డ్రైవర్ దిగిపోయి రెండు అమ్మగారు అప్పుడు తలుపు చేస్తాడు, ముందు డ్రైవరే దిగుతాడు, ఆడు వచ్చి తలుపు తీసాడు అప్పుడు దిగుతాం మనం, అమ్మగారు అప్పుడు దిగుతారు. ఇప్పుడు నీకు కారు ఉందనుకోండి, ఈ కారు ఉంటే మన కారు లేకపోయినా కార్లు ఉన్నాయి, ముందు కారులో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే డ్రైవర్ ముందు ఆ కారు ఆఫ్ చేశాక డ్రైవర్ దిగుతాడు, ఆ డ్రైవర్ దిగొచ్చి తలుపు చేస్తాడు, అప్పుడు అమ్మగారు దిగమంటారు. అలాగే అర్జునుడు ఏం చేశాడంటే యుద్ధం అయిపోయింది, ఇంకా రథం పక్కకి తెచ్చారు, అప్పుడు ముందు డ్రైవరే దిగుతాడు మామూలుగా. ఆడు అర్జునుడు ఏమన్నాయంటే దిగవయ్యా అన్నాడు. ఎవరిని? కృష్ణుడు. వీడు ముందు దిగుతాడు, కాలిపోతాడు. దిగవయ్యా అన్నాడు మామూలుగా, మనం కూడా అంటాం కదా డ్రైవర్ని. అప్పుడు మా కృష్ణుడు భగవంతుడు అయినా అక్కడ చేసేది డ్రైవర్ ఉద్యోగం అని చెప్పి అక్కడ దిగవయ్యా అన్నాడు. ఏమన్నాడు? దిగవయ్యా అన్నాడు. అంటే వీడి ముందు దిగిపోతే ఆయన చచ్చిపోతాడు, ఇక్కడ గొడవ ఉంది దీనికి. అప్పుడు నేనేం చేశాడంటే అలా కాదు, నేను దిగుతాను, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను దిగిపోయేవాడు, నువ్వు దిగిపోయేవాడే, నేను దిగిపోతాను, నువ్వు ముందు దిగు తర్వాత దిగిపోతా అన్నాడు. నువ్వేమన్నాడు? ముందు నువ్వు దిగిపో, తర్వాత నేను దిగిపోతా అన్నాడు. సరే అర్జునుడు ముందు దింపేశాడు, దింపేసిన తర్వాత తను దిగాడు. ఎవడు? వెంటనే రథం అంతా అంటుకుపోయింది. మామూలుగా నిప్పు ఎంత ఒకసారి దిగాడు, భస్మైపోయింది రథం, ఒకసారి అగ్నిహోత్రం వచ్చి ఆవహించి ఆ రథాన్ని భస్మం చేసి పడ కొన్ని క్షణాలు అదంతా మసికింది, అయిపోయింది, కాలిపోయి బూడిదైపోయింది రథం కొన్ని క్షణాలు. ఎంచేతంటే దానికి కారణం ఏంటంటే భీష్ముడు మహావీరుడు, ద్రోణాచార్యుడు మహావీరుడు, కర్ణుడు మహావీరుడు, కౌరవ సైన్యంలో కూడా యుగోధులు ఉన్నారు. నువ్వు నేనంత చాలా పోషించాడు అలా బాగా దుర్యోధనుడు కూడా. నువ్వు నేనంత యుద్ధం చే అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల వాళ్ళు కూడా కౌరవ సైన్యంలో ఉన్నారు. భీష్ముని చంపగలడు, ఆ గొడవలోకి మనం వెళ్ళొద్దు అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే దుర్యోధను సంతోషపరచడానికి గొప్ప గొప్ప అస్త్రాలు చేశారు అర్జునుడి మీద. దుర్యోధను చంపడానికి గొప్ప గొప్ప అస్త్రాలు ఏం చేశాడంటే కొన్ని అస్త్రాలు తొడిగిన పోరాడలేడు. అప్పుడు ఆయన కాలు కింద తొక్కి పెట్టి ఉంచాడు, రథంలోనే తొక్కి పెట్టి ఉంచాడు. ఈ అస్త్రాలన్నీ ఎక్కడున్నాయి? రథంలోనే ఉంచాడు. 18 రోజు అయిపోయింది. ముందు కృష్ణుడు దిగుతాడు అనుకోండి, సడన్గా మొత్తం రథంతో పాటు కృష్ణుడు అర్జునుడు కూడా కాలిపోతాడు. అన్ని వందలాది అస్త్రాలు రథంలో తొక్కి పెట్టి ఉంచాడు. అది పరమాత్మ అంటే కృష్ణుడి నిర్వాణ వార్త అర్జునుడు ధర్మరాజుకి చెప్తే దేవుడు చచ్చిపోయాడని కృష్ణుడు అర్జునుడు అల్లదు, మన అమ్మ చచ్చిపోయింది అన్నాడు. కృష్ణుడు చచ్చిపోతే మనం అందరం ఏమనుకుంటాం? దేవుడు చచ్చిపోయాడు అనుకోవాలి. అర్జునుడు కృష్ణుడి యొక్క నిర్యాణ వార్త ఎవరు తీసుకొచ్చాడు? అర్జునుడు వాళ్ళ అన్నగారికి చెప్పాడు. ఇలా కృష్ణుడు స్వర్గస్థుడు అని చెప్పడం కోసం ఎవరు చెప్పారు? అన్నగారికి, కృష్ణుడు 120 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు, 120 సంవత్సరాలు ఉన్నాడు. అన్నగారికి ఏం చెప్పాడంటే, దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చచ్చిపోయింది అన్నాడు. ఇంచేతంటే ఈ పాండవులకి కృష్ణుడి భర్త తల్లి భావన. ఆయన కూడా అలా చూశాడు, పిల్లల కింద చూశాడు. ఒకవేళ పాండవులు ఏదైనా అవమానం చేసినా కృష్ణుని అది కూడా భరించాడు. ఏదో భావనని తెలియని మాటలు చాలా అన్నానని చెప్పాడు అర్జునుడే చెప్పాడు. తెలిసి తెలియని మాటలు చాలా అన్నారని అవి కూడా భరించాడు. అవి కూడా భరించి తల్లి తన బిడ్డలను ఎలా చూస్తుందో అంత ప్రేమగా చూశాడు. అంటే దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు ఎవరు, అర్జునుడు ఆ వార్త ఏమి మన అమ్మ చనిపోయింది అన్నాడు. తర్వాత చెప్పాడు ఏదో దేవుడు చనిపోయాడని, గురువు చనిపోయా గొడవ అంత అనవసరం. ముందు మాట ఏమన్నాడంటే మన అమ్మ చనిపోయింది అన్నాడు. అంచేది మనకి ఏది మంచిదో, మనం ఏమనుకుంటామంటే మనం చెప్పినట్టు భగవంతుని నిరమంటున్నాం, భగవంతుడు చెప్పినట్టు మనం వినాలని ఇంకా బుద్ధి రావటం లేదు. ఆ బుద్ధి మనకు వస్తేనే మనం భక్తులు అనిపించుకుంటాం. భగవంతుడి సంకల్పాన్ని మనం గౌరవించే శక్తి ఉన్నప్పుడే, భగవంతుడి సంకల్పాన్ని మనం గౌరవించే శక్తి ఉన్నప్పుడే మనం భక్తులు అవుతాం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడి సంకల్పాన్ని గౌరవించాలి. అది మీరు ఇష్టం లేకుండా కాకుండా ఇష్టంతో గౌరవిస్తారనుకోండి, అనుకోండి భగవంతుడి సంకల్పాన్ని ఇష్టం ఉన్నా గౌరవించాలి, ఇష్టం లేకపోయినా గౌరవించాలి. మీరు ఇష్టంతో గౌరవిస్తారనుకోండి, అనుకోండి మాటలు, మీ ప్రారంభ కర్మ అంతా కొట్టుకుపోతుంది, పాత అప్పులన్నీ తీరిపోతాయి, ఇంకా కొత్త అప్పులు ఏమి చెయ్యక్కర్లేదు. మీ పాత కర్మ అంతా కొట్టుకుపోతుంది, ఇంకా కొత్త కర్మ ఏమి రాదు. ఇప్పుడే ఇక్కడే మీకు మోక్షం కలుగుతుంది. ఏది ఇష్టం లేకుండా అందరూ అంగీకరిస్తాం. భగవంతుడి యొక్క సంకల్పాన్ని పరిపూర్ణమైన హృదయంతో నిండు మనస్థాయిన సంకల్పాన్ని మనం అంగీకరించగలిగితే పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలు రావు, మనం మనంగా మిగులుతాం. అదే జ్ఞానం, అదే శాంతి, అదే సుఖం. ఇప్పుడు మనకు అసాధ్యమైన విషయాలు భగవంతుడికి సాధ్యమే. మనం ఏదైతే అసాధ్యం అసాధ్యం అనుకుంటున్నామో భగవంతుడికి అది సాధ్యమే. భగవంతుడికి సాధ్యమే, భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. మీరు బయట పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా చిరాకుగా ఉన్నా చిరాకు లేకపోయినా మీ యొక్క ఆ జీవిత విధానంలో సమానంగా ఉండి మార్పు లేకుండా వికారాలు లేకుండా మీ లైఫ్ స్టైల్ ఉంటుంది చూడండి. ఆ లైఫ్ స్టైల్లో అదృష్టం వచ్చినప్పుడు ఒకరాగా, దురదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగా కాకుండా భగవంతుడి సంకల్పాన్ని హృదయపూర్వకంగా నిండు మనసుతో మీరు అంగీకరిస్తూ అయిష్టంగా కాదు, ఇష్టంగా. ఆయన సంకల్పమే మన సంకల్పం, ఆయన ఇష్టమే మన ఇష్టం అని మీరు ఎప్పుడైతే, ఆయన లేకుండా మనం లేము, ఆయన లేకుండా మనం లేము. అలా ఉన్నది ఆయనే, ఉన్నది ఆయన. అదే నమ్మాళ్ళ వారు చెప్పాడు, అదే నమ్మాళ్ళ వారు చెప్పాడు, ఓ ఈశ్వరుడా ఓ పెరుమాళ్ళు ఎంతకాలం నువ్వు వేరు నేను వేరని అనుకున్నాను. ఇది ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. ఓ పెరుమాళ్ళు ఓ భగవంతుడా ఓ సర్వేశ్వరుడా పరమేశ్వరుడా ఎంతకాలం కూడా నువ్వు వేరు నేను వేరని అనుకున్నాను. నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక ఏమి తెలిసింది? నువ్వేమున్నావు నేను లేనని. ఇంతకాలం నువ్వు వేరు నేను వేరని అనుకుంటూనే ఉన్నాను, అలాగే నేను జపిస్తున్నాను, అలాగే పూజ చేస్తున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడంటే ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని? నేను అసలు లేనే లేని, నువ్వే ఉన్నావని. అది అద్వైతం. మరి అక్కడ కూడా అద్వైతం వచ్చింది. నిన్ను తెలుసుకున్నాక తెలిసింది నువ్వున్నావు నేను లేనని. నిన్ను తెలుసుకోకముందు నువ్వు నిజమే నేను నిజమే అనిపించింది. నిన్ను తెలుసుకున్నాక ఏమనిపించింది? అది నేను లేని ఉన్నదే నువ్వు, నేను లేనని నాకు అప్పుడు అర్థమైంది. అదే యు ఆర్ ఎవ్రీథింగ్, యూఆర్ సంథింగ్, ఐఎమ్ నథింగ్. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఇంతకుముందు తెలియలేదు, నిన్ను తెలుసుకున్నాక నాకు తెలుస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వాళ్ళు. ఇంకోసారి చెప్తున్నాను, అహంకారం జయించడం మీరు అనుకున్నాం తేలిక కాదు. ప్రపంచం మన దేహానికి బయట ఉంది, వస్తువులు మన దేహానికి బయట ఉంది, మరి లాభ నష్టాలు మన దేహానికి బయట ఉన్నాయి, సంపదలు ఎక్కడున్నాయి మన దేహ, అన్నీ మనకు బయటే ఉన్నాయి, కానీ అహంకారం ఎక్కడుంది? లోపల ఉంది. ఈ బయట వస్తువులతోటి అది కలవక మాందం, బయట వస్తువులతోటి కల, అందులోంచి విడదీసి దాని బోన్లో నిలబెట్టి నువ్వెవరు అని దాన్ని విచారణ చేసి దాని బుద్ధి సూక్ష్మతోటి దాన్ని విచారణ చేస్తే కానీ అది నశించదు. చాలా కష్టం అది. దానికి మన తెలివితేటలు సరిపోవు, మన ప్రయత్నం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, భగవంతుడి యొక్క కటాక్షం ఉండాలి. మన తెలివితేటలు ఒకటే సరిపోవు, మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. భగవంతుడి పట్ల పరిపూర్ణమైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. అయితే మన గర్వం ఆ విశ్వాసం కలగనివ్వదు, కలగనివ్వదు. మన మనలో ఉన్న పవరబోత్తనం భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కలగనివ్వదు. అందుచేత ఆ విశ్వాసం కలగటం కూడా కష్టం. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు నోట్లోనే ఏది, ఆ విశ్వాసం ఉంటేనే సొమ్ము, విశ్వాసం లేకపోతే దుమ్ము. విశ్వాసం లేకుండా సొమ్ము చేసుకోలేము. ఆ విశ్వాసమే మనకు నిజమైన నిజమైన సంపద. నిజమైన సంపద మన హృదయంలోనే ఉంది. నిజమైన సంపద ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తున్నాను. తులసీదాస్ గారు జ్ఞాపకం వస్తున్నారు. ఈ ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. తులసీదాస్ గారు రామాయణం రాశారు. తులసీదాస్ గారు రామ ఆయన హృదయాన్ని పట్టు, తులసీదాస్ గారి హృదయాన్ని పట్టి మీకు ఇవ్వటం కోసం తులసీదాస్ గారి హృదయాన్ని ఒకసారి మీకు చూపించి వదిలేస్తాను. ఆయన రామాయణం రాశారు. ఆయన దశరథుడు కైకే వాళ్ళు అరణ్యానికి వెళ్ళమన్నారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయబడ్డారు. రాజ్యం ఎలాగ పోయింది? రాజ్యం పోయిన ఇంటికాడ కూర్చోమన్నారండి. 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నారు. రాజ్యం పోయినా పర్లేదు, పోయిన ఇంటికాడ ఉండబ్బా అంటే ఇంటికాడ ఉండొద్దన్నారు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నారు. మీకు అర్థమవుతుందా? సింహాసనం పోయింది, పోయినా పర్లేదు, 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. సరే సీతమ్మ దగ్గరికి వచ్చాడు. ఆవు నేను కూడా వస్తానని, ఎందుకమ్మా అరణ్యవాసం చాలా ఇబ్బంది, నేల మీద పడుకోవాలి, పళ్ళు తినాలి, అవి బూరులు ఉండవు, మిఠాయి ఉండదు, పళ్ళు తిని బతకాలి, వద్దని చెప్పాడు. వద్దని చెప్తే ఆవిడకి ఉద్రేకం వచ్చింది. భగవంతుడు అనిపించాడు ఆ మాట. అవి ఏముందంటే, రామా నువ్వు పురుషుడు అనుకుంటున్నావు, నేను నిన్ను పురుషుడు అనుకుంటున్నావు. నువ్వు పైకి నువ్వు ఉరికే పురుషుడి కింద కనిపిస్తున్నావు, కానీ నీకున్న లక్షణాలు అంటే స్త్రీ లక్షణాలు అంది. ఉరికే పైకి ఆకారానికి ఉరికే పురుషుడి కింద కనిపిస్తున్నావు, నువ్వు స్త్రీయే. అంటే వద్దన్నాడు కదా అరణ్యవాసానికి, వద్దనడం నాడు కోపం వచ్చిందండి. నువ్వు స్త్రీయే, సైత సీతమ్మ లాంటి మహాలక్ష్మీదేవి, సీతమ్మను మేము పూజిస్తున్నావు, సీతమ్మ నోటంటే వచ్చిన మాట. నువ్వు రాముడు అందే రామా, లోకవంతులు నేను పురుషుడు అనుకుంటున్నారు, నువ్వు పురుషుడు కాదు స్త్రీలే, నువ్వు నీకున్న లక్షణాలన్నీ స్త్రీ లక్షణాలే, పైకూరికి పురుషుడి కింద కనిపిస్తున్నావు. ఈ ఒక్క మాట నేను చెప్పిన మాట విని అందరూ ఇంటికి వెళ్ళిపోండి. సింహాసనం మీద కూర్చుని రాముడు పరిపాలన చేశాడు. ఆ రాముడిని కాదు నేను ధ్యానం చేస్తా ఉంటా, ఆ రాముడిని నేను ధ్యానం చేయటం లేదు. పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లాడు రావణాసురుడిని చంపడానికి. రావణాసురుడు లాంటి పెద్ద రాక్షసుడిని చంపాడు. ఆ రావణాసురుడిని చంపిన రాముడిని నేను ధ్యానం చేయటం లేదు, ఆ రాముడిని ధ్యానం చేయటం లేదు, ఈ రాముడిని ధ్యానం చేయటం లేదు. ఏ రాముడిని ధ్యానం చేస్తున్నారంటే, ఈయన బయటికి పొమ్మన్నారు, ఈయన సింహాసనం వద్దన్నారు, బయటికి పొమ్మన్నారు, భార్య దగ్గర సెలవు పూచుకోవడానికి వస్తే భార్య నోటంట ఈ మాటలు వచ్చినాయి, ఇన్ని మాటలు పడ్డా, ఇన్ని పరాభవాలు భరించిన కూడా ఆ ముఖంలోని ఆనందం, ఆ ముఖంలోని శాంతి, ఆ ముఖంలో నిర్మలత్వం, ఆ ముఖంలోని నిశ్చలత్వం, ఆ ముఖంలో ఉన్న జ్ఞానం, ఆ కళ్ళల్లో ఉన్న కాంతి రాముల్లో ఏమీ తగ్గలేదట. ఇన్ని అవమానాలు భరించడం, అట్టి రాముని మటుకే నేను స్మరిస్తాను, అట్టి రాముని మటుకే నేను ధ్యానం చేస్తున్నాను. అడు తులసీదాస్ అపూర్వంగా ఉంది కదండి. అట్టి రాముని మటుకే ఏ ఇన్ని అవమానాలు పొందినప్పుడు కూడా కళ్ళలో కాంతి పోలేదు, ఆ ముఖంలో శాంతి ముద్ర పోలేదు. ఈ మాటలు అనిపించుకోకముందు రాముడు ఎలా ఉన్నాడో అన్నమ్మ, ఈ మాటలు చెవిలో పడ్డాక కూడా అంత ప్రశాంతంగా ఉన్నాడు, అంత శాంతిగా ఉన్నాడు. శాంతి మూర్తీభవించిన శాంతి, మూర్తీభవించిన జ్ఞానం, మూర్తీభవించిన సౌందర్యం. ముఖంలో ఎక్కడా వికారం కనపడలేదు అటు రాముడికి. సింహాసనం మీద కూర్చున్న రాముడిని కాదు నేను ధ్యానం చేస్తానంట, రావణాసుని చంపిన రాముడిని కాదు నేను ధ్యానం చేస్తానంట. ఇన్ని పరాభవాలు అనిపించినా, ఇన్ని మాటలు అందరి చేత అనిపించుకున్నా, చివరికి భార్య చేత కూడా ఇన్ని మాటలు అనిపించుకున్నప్పటికీ నిర్మలంగా నిశ్చలంగా ఆ ముఖంలో కళ్ళల్లో కాంతి పోలేదు, ముఖంలోని శాంతి పోలేదు. ఆ జ్ఞానం యొక్క ఆ శాంతి యొక్క పరాకాష్ఠ, జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఎక్కడ చెక్కు చెదరలేదు. అట్టి రాముడు మాత్రమే నేను ధ్యానం చేస్తున్నాను అడు తులసీదాస్. ఈ ఒక్క వాక్యం మీరు వినండి, ఇదే మీరు మరణం చేయండి. ఆవిడ అందరూ కూడా వచ్చిన దారిని వెళ్ళిపోండి.